ఈ చరాచర జగత్తంతా యజ్ఞము వల్ల నిర్వహింపబడుతున్నది. యజ్ఞము అంటే ఒక మంచి పనిని యజ్ఞం అంటారు. యజ్ఞ కర్మ, యజ్ఞ కర్మ సముద్భవ. కర్మ ఒక సత్కర్మ యజ్ఞము అని పిలువబడుతుంది. అటువంటి వాళ్ళు మీరంతా ఇప్పుడు చేస్తున్న సత్కర్మలన్నీ యజ్ఞాలేనండి. మీరు ఇప్పుడు సామాన్యమైన కర్మలు చేస్తున్నారు, అన్నీ సత్కర్మలే కదా. అలాంటి సత్కర్మాచరణము చేసే సంస్థలు ఈ భూమండలానికి చాలా అవసరం. అందులో ఒక అద్భుతమైన సంస్థ, గురువుగారికి అత్యంత ప్రీతి కలిగిస్తున్న ఒక సంస్థ, శివశక్తి. మన సుకల కరుణాకరుడు గురువుగారికి అందరూ పుత్రులే, ఆయన పుత్ర సమానుడే. అతడు శివశక్తి అని ఏదో ఒక శుభముహూర్తంలో ప్రారంభించి మన సనాతన ధర్మాన్ని భుజస్కంధముల మీద వేసుకుని మోస్తున్నాడు. సనాతన ధర్మం చాలా బరువైందండో, ఈ బరువును అందరూ మోయలేరు. సనాతన ధర్మ భారమును తన భుజస్కంధాల మీద మోస్తూ ఆదిశేషుడు భూమిని మోస్తున్నట్టుగా మన కరుణాకరుడు శివశక్తి అనే సంస్థను మోస్తున్నాడు. సరిగ్గా రేపు సెప్టెంబర్ 1వ తారీఖుకి 9 సంవత్సరాలు పూర్తవుతుంది ఆ సంస్థ స్థాపింపబడి. శివశక్తి స్థాపింపబడి సరిగ్గా 9 సంవత్సరాలు పూర్తవుతోంది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మనస్ఫూర్తిగా గురువుగారు అనేక మంగళాశాసనాలు అందజేస్తున్నారు. మీరందరూ కూడా ఇలాగే కరతాళధ్వనులు ఆకాశం అంత ఎత్తు మిన్నుముట్టేటట్లుగా అభినందనలు తెలియజేయండి. శివుడు కూడా శక్తితో కలిసి ఉంటేనే ఏమైనా చేస్తాడు కదా. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం అని సౌందర్యలహరిలో మహానుభావుడు ఈశ్వరుడి గురించి చెబుతూ, అమ్మవారి శక్తిని గురించి చెబుతూ ఆదిశంకరుడు గొప్ప సందేశం ఇచ్చాడు. అందువల్ల మనందరం కూడా శివుడు శక్తి కలిసి ఉన్న ఆ సంస్థ, ఆ సంస్థని స్థాపించిన కరుణాకరుడు, అతనికి సహకారంగా ఉన్నటువంటి వారు అందరూ అనేక శుభాలు పొందాలని కోరుకుందాం. నిజానికి అటువంటి సంస్థల దగ్గరికి వెళ్ళి ఆశీర్వదించాలనే కోరిక ఉంటుంది నాకు. కానీ 1వ తారీఖు నాడు ఉదయమేమో ధర్మ సందేహాలు తీర్చాలి దూరదర్శన యాదగిరిలో 9 to 10. అయిన వెంటనే ఏలూరు వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మళ్ళీ ధర్మవరం వెళ్ళాలి. ధర్మవరం అయిన వెంటనే ద్వారక వెళ్ళాలి. ఇలా నిరంతరాయ ప్రయాణంలో నేను ఉన్నాను కనుక వెళ్ళలేకపోతున్నాను. అయినప్పటికీ నేను మానసికంగా అక్కడే ఉంటాను. నాతో పాటు భక్తులు మీరందరూ కూడా అక్కడే ఉండండి. మానసికంగా మనం అందరం అభినందించడం కూడా గొప్పే కదా. అందరం స్వయంగా వెళ్ళలేకపోయినా వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్ళండి. మరొక్కసారి శివశక్తి సంస్థకి ఆ సంస్థ వ్యవస్థాపకుడైనటువంటి, ఒకటేమో శివశక్తి సంస్థకి మంగళాశాసనం ఇవ్వాలి, వ్యవస్థాపకుడైన కరుణాకరునికి కూడా అనేక శుభములు కలుగుగాక అని మంగళాశాసనం. ఎందుకు చెబుతాను ఈ మాట? యజ్ఞ కర్మ సముద్భవ. సత్కర్మాచరణం చేస్తున్నారు వాళ్ళు, అదొక పెద్ద యజ్ఞమే. సత్కర్మాచరణం ఏదైనా యజ్ఞమే. అందుకని మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు, వీలున్నంత వరకు సనాతన ధర్మమును నిలబెట్టడానికి మీకు కావలసినటువంటి వనరులు ఎన్నుంటే వాటినన్నిటినీ వినియోగించండి అన్నారు. బ్రహ్మదేవుడు అందుకనే నిరంతరం యజ్ఞములు చేశాడు. త్రిమూర్తులు కూడా ప్రకృష్టమైన యాగం చేశారు ఒక స్థలంలో. ప్ర అంటే గొప్పదైన, చాలా గొప్పదైన యాగము జరిగింది కాబట్టి ప్ర యాగ ప్రయాగ, ప్రయాగము అనే క్షేత్రం అలా ఏర్పడింది. బ్రహ్మ విష్ణువు శివుడు తమను గురించి తామే యజ్ఞములు చేశారు. యజ్ఞో వై విష్ణు అని వేదం చెబుతున్నది. యజ్ఞం అనగా విష్ణువే సుమ. ఆ వై అనడానికి సుమ అని ఒక నొక్కడానికి అలా చెబుతారన్నమాట. చాలా గొప్ప పదాలు అవి. అవేం వ్యర్థ పదాలు కాదండో, పైకి అలా వ్యర్థ పదాల్లో కనపడతాయి. కానీ వేదమంత్రములలో కానీ వేదవ్యాసునిలో కానీ ఒక్క అక్షరం కూడా పొల్లిపోదు. తెలియక అజ్ఞానంతో మన తెలివితేటలతో వాళ్ళ దాంట్లో తప్పులు పట్టుకుంటే అది మన కర్మ లేక పలికిన వాడి కర్మ. అంతేగాని వ్యాసుడు సాక్షాత్తు విష్ణు స్వరూపుడు ఇవాల్టి వరకు ఆయన రాసిన భారతంలో కొన్ని శ్లోకాలకు అర్థం చెప్పడం ఎవడి వల్ల కాదు. వ్యాసుడు రాసినటువంటి ఆ శ్లోకములకు అర్థం చెప్పాలంటే ఎవరో చెప్పాలి, ఆయనే చెప్పాడు. ఎవరు? సుకుడు. అహం వేత్తి నేను ఎరుగుదును, మా నాన్నగారు వ్యాసుడు ఎరుగుదును, నారదుడు ఎరుగును. ఎందుకంటే నారదుడు పక్కన ఉన్నాడు కనుక. గణపతికి తెలుసు, ఇంకెవరికీ తెలియదు ఈ భూలోకంలో బొమ్మన్నాడే. అటువంటి వేదవ్యాసుడు అపూర్వమైనటువంటి పురాణాలలో 55,000 శ్లోకములు కలిగిన పద్మపురాణాన్ని మనకు అందించాడు. ఇవాళ వస్తున్న కథ చాలా అద్భుతమైన కథ. పూర్వం వజ్రనాభుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు, వాడి పేరే వజ్రనాభుడు. వజ్రము వలె వాడి బొడ్డు ఉండేదట. కొంతమందికి బొడ్డు మెత్తగా ఉంటుందండి, పొరపాటున బొడ్డు మీద ఒక్క బిడ్డతో కొడితే చచ్చిపోతాడు. కానీ వీడు అలా కాదు, బొడ్డు మీద ఎవడన్నా రాతితో కొడితే రాయి ముక్కలైపోతుందిట. అందుకని వజ్రము వంటి నాభి కలిగిన వాడు వజ్రనాభుడు అయ్యాడు. కొంతమందికి అలా ఉంటుంది శరీరం, ఉంటుందంటే ఉంటుంది, నేను చూశాను. ఆ మధ్యన వాడు ఎవడో కింద పడితే వాడు తల తగిలి బండరాయి పగిలింది. హైదరాబాద్లోనే ఓ గుడి పక్కన ఇంత రాయి ఉందండి, వీడు బండి మీద పెడుతూ స్కిడ్ అయ్యాడు, జారి పడ్డాడు. వాడికి ఏమన్నా అవుతుందేమో అనుకుంటే ఆ రాయి పగిలింది. ఆ రాయి మీద కట్టిన గుడి కాంపౌండ్ వాళ్ళు మళ్ళీ కట్టవలసి వచ్చింది. మహానుభావులు, పూర్వజన్మ సుకృతం వల్ల ఏం తినిపడతారో తెలియదు, కానీ వాళ్ళ శరీరం అంత గట్టిగా ఉంటుంది. ఇంకొకళ్ళు ఉన్నారు, కింద పడితే పుట్టుక్కని కాళ్ళు విరిగిపోతాయి, వేళ్ళు విరిగిపోతాయి, అన్నీ పోతాయి. బాత్రూంలో జారిపడి లేవరు కొంతమంది ఉండయి. గట్టిగా దిక్కుమాలిన నూనెలో తయారు చేసిన పూరి తింటే 7 రోజులు నడుము నొప్పి వస్తుంది కొంతమందికి. అది మన శరీరాలు. భీముడు పుట్టాడు, 10వ రోజున వాళ్ళమ్మ, భీముడు పుట్టిన 10వ రోజున కుంతీదేవి అడవిలో గుడికి తీసుకెళ్ళింది కుర్రాన్ని. ఎందుకంటే కుంతీదేవి పిల్లవాడిని అడవిలోకి ఉంది కదా, ఆయన వనవాసం చేస్తున్నారు. ఆ సమయంలో పాండురాజు గారు అడవికి వెళ్ళిపోయాడు బ్రహ్మచర్య దీక్షతో, అందువల్ల అడవిలోనే పుట్టారు వాళ్ళంతా. ఏ ముహూర్తంలో అడవిలో పుట్టారో కానీ మళ్ళీ 12 ఏళ్ళు అడవిలో ఉండవలసి వచ్చింది. అందుకే అదొక కర్మ. 10వ రోజున ఆయన్ని ఎత్తుకుని గుడికి వెడుతోంది అడవిలో ఉన్నటువంటి ఒక అరణ్యమాత ఆలయానికి. ఎంతలో పెద్ద పులి గాండ్రు అంటూ మెదకు దూకింది. సరిగ్గా ఆ సమయంలో జపం చేసుకుంటున్నాడు పాండురాజు. ఈ పులి గాండ్రు అనగానే కంగారు పడి లేచి జపంలోంచి ధనుస్సు ఎక్కుపెట్టాడు. వీరుడు పాండుమహీపతి దారుణ బాణత్రయమున తద్వ్యాఘ్రంబున్ దారుణి తెళ్ళగనడు మన భూరిబుధుడు కాచి తనదు పుత్రున్ పత్నిన్ అని నన్నయ్య గారి పద్యం మహాభారతంలో. వెంటనే పాండురాజు గారు ధనుస్సు ఎక్కుపెట్టి 3 బాణములతో, తీవ్రమైన బాణములతో, తీక్ష్ణములైన బాణములతో ఆ పులిని నరికి చంపేశాడు. పులి చచ్చింది. కానీ ఈ పులి మీదకి గాండ్రు వెంటూ దూకుతూ ఉంటే కుంతికి భయం వేసింది. ఆ కంగారులో ఏం చేసింది, ఆవిడ స్పృహ కోల్పోయింది. చేతిలో ఉన్న పిల్లవాడు కింద లోయలో పడిపోయాట. కింద లోయ ఉంది. అసలు అదేమో భయంకరమైన కేకారణ్యం. బదరి పెడుతున్నప్పుడు అడవులు ఎలా ఉంటాయో మీరు చూశారు కదా, ఆ కర్ణప్రయాగ, రుద్రప్రయాగ అవన్నీ కూడా లోయలు. ఆ అడవిలో ఉన్నారు వాళ్ళు. డామని కుర్రాడు లోయలో పడ్డాడు, ఈవిడ కిందకు పడిపోయింది. దాంతో పాండురాజు వణికిపోయి, ఎంత పని చేసావు, స్పృహ కోల్పోయి అనవసరంగా పిల్లాడిని పారేసావా, అందుకే తల్లులు కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఆవిడని మందలించి లోయలోకి మెల్లిగా దిగాడు. చాలామంది అండి ఏదైనా కష్టం వస్తే పిల్లలకి ముందు ఏడుస్తారు కూర్చుని, అయ్యి బాబోయ్, నా కూతురోయ్, నా కొడుకోయ్ అని ఏడిస్తే ఉపయోగం ఏంటండి దిక్కుమాల ఏడుపులు. కొంతమంది అయితే మొగుడికి ఏదైనా వస్తే అక్కడ మొగుడేమో ఆసుపత్రిలో ఉంటే 25 మంది చుట్టాలు చేరతారు అక్కడికి. అసలు వాడికి చెయ్యాలా వీడికి చెయ్యాలా, ఈ 25 మందికి క్యారేజీలు భోజనాలు వీళ్ళంతా అక్కడ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు, వీడేమో వీడి కర్మగల ఆసుపత్రిలో పడి ఉంటాడు. అసలు ఎందుకు ఎంతమంది, ఇది ఎంత పిచ్చి అన్నమాట. ఈ పిచ్చి పోతే కానీ దేశం సగం బాగుపడదు. ఆసుపత్రిలో ఒక్క పేషెంటు, ఓ భార్య, ఒకడో కాపలా ఉండాలి. 50 మంది వెళ్ళిపోతే వాళ్ళు రూములు తీసుకుంటూ ఉంటే ఈ బిల్లు ఉడకడతాడు, జేబుకి చిల్లు, లైఫ్కి నిల్లు, పోయి వీళ్ళందరికీ భోజనాలు, కాఫీలు, టిఫిన్లు, ఏమన్నా సత్రమా లేకపోతే ఇంకోట. కాబట్టి గురువుగారు ఇలా తిట్టారని మీరు ఏమన్నా అనుకున్నారు, ఐ డోంట్ కేర్, ఉన్నది ఉన్నట్టుగా చెప్పకపోతే బాగుపడరు కనుక జాగ్రత్తగా ఉండండి, అది ఆసుపత్రి బిల్లు. ఈ ఏడుస్తూ కూర్చుంటే మన ఉపయోగం తప్పని, చచ్చేవాడు చచ్చి తీరతాడు అలా అయినా, బతికేవాడు బతుకుతాడు. ఈలోపు నువ్వు చచ్చిపోతున్నావా, నువ్వు చచ్చిపోతున్నావా అని నువ్వు చస్తావు సగం. కాబట్టి ఏడవడం కాదు, ఆత్మబలంతో ఉండాలి. ఏలూరులో ఆలపాటి పాండురంగారావు గారి భార్య ఎంత గొప్పవాడండి ఆవిడ, అసలు నాకు ఆశ్చర్యం కలుగుతుంది ఇప్పుడు కూడా. ఆలపాటి పాండురంగారావు గారు హార్ట్ అటాక్ వచ్చి ఆసుపత్రిలో ఉన్నారు. ఆయన భార్య లలితా సహస్రనామం చదువుకుంటుంది బయట కూర్చుని. పక్క వాళ్ళు అడిగారు, మీ ఆయన హార్ట్ అటాకు, లోపలేమో పేషెంట్ కదా, ఆపరేషన్ చేస్తున్నారు, నువ్వేంటి ఇంత నిశ్చింతగా ఉన్నావంటే, ఏం చేయను, ఏడవనా అందేవాడు. ఏడిస్తే ఆయన బతుకుతాడా, దాని బదులు అమ్మవారి సహస్రనామం చేస్తే బ్రతుకుతారు అంది ఆ తల్లి. అన్నట్టే ఆయన ఆపరేషన్ అయ్యాక కొంతకాలం బతికారు. సరే, కాలోహి దురతిక్రమ వెళ్ళిపోయారు ఆయన. ఆవిడ ఇప్పుడు కాశీ వెళ్ళి బాలకృష్ణ గారు రూములో ఉంటూ ఉంటుంది అప్పుడప్పుడు. ఎంతో మహత్తురాలండి, వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. అరగంట సేపు పెడబొబ్బలు పెట్టేసి అసలు ఆ గుండెపోటు వచ్చినట్టు ముందు చచ్చిపోతాడు ఈ అడుగులకి. వాడికి గుండెపోటు వచ్చింది, నువ్వు ఏడిస్తే వాడి హార్ట్ అటాక్ రాదా నీకు? అసలు నా బొట్టాడేమో గుండె వీక్ నాకు, పైకి ఇక్కడ ఇంత ఉపన్యాసం చెప్పినా బయట హార్న్ గట్టిగా వస్తే హడిలిపోతుంది ప్రాణం. అటువంటి వాడికి ఒకవేళ కర్మగాలి ఎవరికైనా రోగం వస్తే అప్పుడు మెల్లిగా జాగ్రత్తగా సేవ చేయాలి. నువ్వే ముందు అయ్యవాయ్ ఎక్కడి నేను ఏడుపులు వస్తాయన్నమాట. ఆ ఏడుపు దెబ్బకి అంతో ఎంతో మిగిలి ఉన్న గుండె టక్కున ఆగిపోతుంది, వీడు వెళ్ళిపోతాడు. కాబట్టి అన్నిటికంటే ఆత్మబలం గొప్పది. ఏడవడం కాదు, ఏడవడం వల్ల కర్తవ్యం మర్చిపోతాం. అందుకని ఏడవకుండా ఏం చేయాలి? చెయ్యవలసిన పని చెయ్యాలి. తర్వాత ఆ పేషెంట్ను రక్షించడానికి మనం ఏం చేయలేం గనక వైద్యుడికి అప్పగించాక భగవన్నామ సంకీర్తనం చెయ్యాలి. ఇది జ్ఞానులు చెయ్యవలసిన పని. అందువల్ల ఎప్పుడు కూడా ఆశ్చర్యం అనమాట, ఆవిడ ఎంత గొప్పది అనిపిస్తుంది అనమాట. రేపు మనం కాశీ వెళ్ళినప్పుడు చూద్దాం, ఆవిడని చూపిస్తాను మీకు, ఆవిడ గురించి చెప్పాలన్నమాట. లేదా బాలకృష్ణ గారిని అడగండి, చెబుతారు. అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, నా శిష్యులు చూశాను నేను. ఒక ఆవిడకి క్యాన్సర్ వచ్చింది, రేపు పోతుందని చెప్పేశారు డాక్టర్లు. ఆ పూట ఆవిడ కూర్చుని గురుపాదుకలను ఒకసారి తెప్పించుకొని దండం పెట్టి కూతురికి చెప్పవలసినవి చెప్పి చచ్చిపోయాక ఇంకా తల్లైనా తండ్రైనా ఆ మహానుభావుని ఆశ్రయించని చెప్పి తెల్లారి చచ్చిపోయింది. అడగండి విశ్వనాథ్ గారిని. కాబట్టి నాయనలారా ఏం చేస్తారు ఇక మీదట? ఎవరికైనా రోగం వస్తే 50 మంది వెళ్ళి ఆసుపత్రి మీద పడండి, ఏడవండి, అంతేనా? కాదు, అలాంటి పిచ్చి పనులు చేయకూడదు. భగవన్నామస్మరణ చెయ్యండి. ఎలాగో డాక్టర్కి అప్పగించారు, ఆయన పని ఆయన చేస్తున్నాడు, వాళ్ళు ఎలాగో కేర్ తీసుకుంటారు. ఈలోపు ఆయన కేర్ తీసుకునేలోపు నువ్వు బేరమండం వల్ల ఏమీ ఉపయోగం లేదు. గోవింద, ఈ కంగారు వల్ల కింద పిల్లవాడు పడిపోయాడు, కంగారు పడకుండా ఉంటే బాగుండేది, నువ్వు ఆత్మబలం కలిగిన దానివి కదా అని మెల్లిగా చెప్పానే మందలించలేదు. లోయలోకి దిగాడు. బాబోయ్ నేను వస్తానని ఈవిడ దిగింది. కింద కుర్రాడు తెచ్చాడేమో శవాన్ని తీసుకొద్దామని వీడు దిగితే అక్కడ కుర్రాడు బాగానే ఉన్నాడు. అక్కడ ఏం జరిగిందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఉరుశార్దూల భయంబున పరవశయ్యి కుంతియుండ బాలకుడు శిలోత్కరము పైబడి తన నిష్ఠురతను హతి చేసి రాలు చూర్ణంబులుగా. భయంకరమైన పులి మీద పడుతూ ఉంటే ఈవిడ కంగారు పడితే ఆవిడ చేతులు పట్టు తప్పితే పట్టు తప్పిన చేతుల్లోంచి కుర్రాడు కిందన్న రాళ్ల మీద లోయలో పడితే ఆ లోయలో ఉన్న రాళ్ళన్నీ గుండపిండి అయిపోయాట, మిక్సీలో వేసిన కారప్పొడి అయిపోయాట. అంటే వాడి శరీరం ఎలా ఉందో అండి. అందుకే ఇక్కడ నన్నయ్య గారు రాసిన పద్యం ఏంటి, తన నిష్ఠుర తనుహతి చేసి రాలు చూర్ణంబులుగా. ఆయన శరీరం వజ్రం వలె ఉంది. ఆ వజ్రం లాంటి శరీరం కింద పడడం వల్ల కింద ఉన్న గండశిలలు పెద్ద పెద్ద రాళ్ళు చూర్ణములైపోయాయి. ఎంత మెత్తగా అంటే వస్త్రగాళితం చేస్తే కూడా పిండి ఇంత మెత్తగా ఉండదు. అంత పిండితో చక్కగా అట్లు వేసుకు తినచ్చు. కాకపోతే పడుతుందో లేదో తెలియదు కానీ మళ్ళీ నడుము నొప్పి రాకుండా ఉంటే శుభ్రంగా చపాతీ వేసుకోవచ్చు అనమాట. అంత పిండి అయిపోయింది. అందువల్ల భీముడు అంటే నాకు చాలా ఇష్టం. ఏదో ఒక దెమ్మలో వైకుంఠానికి వెళ్ళాక శ్రీమన్ నారాయణుని అడిగి నా శరీరం కూడా అలాగే తయారు చేయి స్వామి అంటాను. ఇప్పటికే నా శరీరం కొంచెం స్ట్రాంగ్గా అంటున్నారు. అలాగని మీరు వచ్చి మీద కర్రతో కొట్టి స్ట్రాంగ్గా కదని పరీక్షించకండి నాయనలారా. కాబట్టి ఏది ఏమైనా శరీరమును దృఢంగా ఉంచుకోవడం చాలా అవసరం అన్నమాట. ఈ వజ్రనాభుడికి శరీరమంతా దృఢముగా లేదు కానీ ఒక్క బొడ్డు మాత్రం దృఢంగా ఉండేది. వాడు ఒక రోజున గురువుగారిని భక్తితో పూజించి, గురుదేవ నాకు చావు లేకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలి అని అడిగాడు. అది కష్టం నాయన, అయినా వీలున్నంత వరకు మృత్యువు దగ్గరికి రాకుండా ఉండేందుకు కావలసిన ఏర్పాట్లు చేసుకో, బ్రహ్మ కోసం తపస్సు చెయ్యి, నేను కోరుకోమన్నట్టు కోరుకో అని చెవిలో కొన్ని రహస్యాలు చెప్పాడు గురువుగారు. గురువుగారు శిష్యుడికి చెప్పిన రహస్యాలు నేను మీకు చెప్పకూడదు, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో రహస్యాలు అవి. సరే, శిష్యుడు వజ్రనాభుడు ఒక భయంకరమైన ఎడారి దగ్గరకు వెళ్ళాడు. ఆ ఎడారి దగ్గర కూర్చుని బిడారు వేసుకుని పద్మాసనం వేసుకుని ఓం నమో బ్రహ్మదేవాయ హిరణ్యరేతసే స్వాహ అనే మంత్రజపం చేశాడు. సువర్ణరేతస్కుడైన బ్రహ్మదేవుని గురించి నమస్కరిస్తున్నాను, నా సర్వం సమర్పిస్తున్నాను అని జపం చేయగా చేయగా వాడి శరీరమంతా పుట్టలు పోసేసే. తెలియకుండానే వాడి శరీరం అంతా ఎండిపోయింది. ఆ ప్రాంతం ఎడారివ్వడం వల్ల కొన్ని పాములు, కొన్ని చీమలు, కొన్ని రకాల తొండలు మీదబడి వాడి చర్మమంతా తినేసాయి. మొత్తం రక్తం మాంసం గుజ్జు అంతా లాగేస్తే ఎముకల పోగు మిగిలింది వాడికి. కేవలం అస్థిపంజరం మాత్రమే. అసలు ఇలాంటి శరీరంలో ప్రాణం ఉంటుందా? ఉండదు. కానీ ఉంది వాడికి. అందుకే వాడిని రాక్షసుడు అన్నారు. రాక్షసులు బండపీనుగులు, ప్రాణం పోయినా తపస్సు విడిచిపెట్టరు. ఆ శరీరంలో అందుకే ప్రాణం కూడా ఉందిట. ఈ మొండిపీను ఇలాగే ఊర్ధ్వబాహు బాహుడై అంటే రెండు చేతులు ఇలా పైకెత్తి నెత్తి మీద పెట్టుకుని తపస్సు చేస్తూ ఉంటే ఆ తపస్సుకి మెచ్చుకున్నాడు బ్రహ్మదేవుడు, ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలో కోరుకో అని పలికి కమండలంలో ఉన్న నీళ్లు వాడి మీద చల్లాడు. ఈ కమండల జలం వాడి మీద పడ్డంతో వాడి ఎముకల పోగు మళ్ళీ అందంగా తయారైపోయింది, దృఢమైన శరీరం వచ్చింది. అప్పుడు వాడు కళ్ళు విప్పి, వాగ్దేవి మనోనేత స విశేషోత్సవ సంవిధాత నమత్ సంత్రాత నతజన సంత్రాత వివిధ ప్రాణి లలాట లేఖన మహావిద్యాను సంధాత అయిన ధాతకి నమస్కారం చేశాడు. బ్రహ్మదేవుడు ఎటువంటి వాడు? నమత్ సంత్రాత, నమస్కరింపబడిన రక్షింపబడిన వారు కలవాడు. అనగా ఎవరైనా ఓ దండం పెడితే రక్షిస్తాడని అర్థం. నమస్కరించినంత మాత్రం చేత రక్షించేవాడు, అనేకములైన శుభములను చేకూర్చేవాడు, నుదుటి వ్రాతలు రాస్తాడాయన. అందుకే వివిధ ప్రాణి లలాట లేఖన మహావిద్యాను సంధాత అన్నారు. ఈయన మగవాడు, ఆవిడ ఆడది, ఆయన ఏమవుతాడో తెలియదు. కొందరు ఆడవచ్చు, మగవచ్చు, ఆడామగ కావచ్చు, కొందరు జింకలు అవ్వచ్చు, కొందరు కొంకలు అవ్వచ్చు, ఇలా రకరకాల ప్రాణులు ఉన్నారుగా. ఈ ప్రాణులందరూ భూమి మీద పడగానే వాళ్ళ నుదుటి మీద రాతలు రాస్తాడు. ఆ నుదుటి రాత ఎంత గొప్పదో, ఆ నుదుట బ్రహ్మ రాసిన రాతని ఎవడూ తప్పించలేడు, అలాగే జరుగుతూ ఉంటుంది. అందుకే లలాట లిఖిత రేఖ పరిమార్చటం నశక్యతే అన్నారు. నుదుట రాయబడిన రాతని మార్చడం ఎవరి వల్ల కాదు. ఈ కాస్త నుదుట్లో రాసాడండి ఆయన మొత్తం మన జీవితం అంతాను. మనం పుట్టి చచ్చేదాకా ఇన్నేళ్లపాటు ఏ మూల ఏం చేయాలో అదంతా ఈ కొంచెం పాల భాగంలో నుదుటి భాగంలో రాశాడు ఆయన. అంతకంటే కంప్యూటర్ చిప్ ఇంకెక్కడ ఉంటుంది? చిన్న చిప్ ఇక్కడ పెట్టాడనమాట. ఈ చిప్పులోనే తప్పు ఒప్పు అని పెట్టాడు. బ్రహ్మ రాశాడు ఏమని, ఈ పూట మీరంతా ఇలా కింద కూర్చుని పురాణం వినండి అని. ఆ పక్క వాళ్ళని కుర్చీలో కూర్చుని వినమన్నాడు. ఈ వసంతుడిని కెమెరా పెట్టుకుని రికార్డు చెయ్యి అన్నాడు. అదిగో ఆయన్నేమో రెండు చేతులు మధ్యలో పెట్టుకోమన్నాడు. తాతగారిని మధ్య మధ్యలో జాయ్ శ్రీరామ్ అనమన్నాడు. అప్పుడప్పుడు గురు భగవాన్ ఎందుకు వచ్చిందిరా అన్నట్టుగా పాడుతూ ఉండమన్నాడు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కటి ఒక్కొక్కళ్ళు కాస్త ఆలస్యంగా రమ్మంటాడు, కొందరిని ముందు రమ్మంటాడు. మొత్తం మీద ఆయన రాసిన ప్రకారం జరుగుతుంది. ఇక్కడ ఆయన రాయకపోతే ఇక్కడ కూర్చోరు మీరు. ఆయన ఎవరికి ఏ మూల ఏం జరగాలో అలా రాస్తట. అలా వివిధ ప్రాణులకి నుదుటి వ్రాత వ్రాసే ఆ మహానుభావుడు తపస్సుకి తగిన వరాలు ఇచ్చేవాడిని చూడగానే భక్తితో నమస్కరించి, ప్రభు కోరిన కోరికలు తీర్చడంలో నిన్ను మించిన వాడు లేడు, నాకు కూడా వరాలు ఇస్తావా అంటే కోరుకోనైనా నీ తపస్సుకు మెచ్చాను, ఏం కావాలో కోరుకున్నాడు ఆయన. అయితే మృత్యువు లేని జీవితం కావాలి, అంటే నాకు చావు ఉండరాదు అన్నాడు ఆయన. బ్రహ్మగారు అలాంటి వరాలు ఇవ్వడండోయ్, మనం ఎన్నాళ్ళు తపస్సు చేసినా, ఎన్ని యజ్ఞములు చేసినా, ఎన్ని దానములు చేసినా, ఎన్ని సత్క్రియలు చేసినా, ఎంత తల్లకిందులుగా వెళ్లాడినా, కాళ్ళు పట్టుకున్నా మృత్యువు లేకుండా మాత్రం వరం ఇవ్వడు. చచ్చి తీరవలసిందే ఎవడైనా, పుట్టాడంటే చావలసిందే. అందుకే ఆయన ఏమన్నాడు వెంటనే, మృత్యుర్రు జన్మవతాం వీర దేహేన సహజాయతే అద్యవాబ్ద శతాంతేవా మృత్యుర్వై ప్రాణినా ధ్రువం. ఓ వీరుడా, పుట్టినవాడికి మరణం తప్పదు. ఆ మరణం అద్య ఈరోజు అవ్వచ్చు, అబ్ద సంవత్సరం తర్వాత అవ్వచ్చు, శతాంతేవా నూరేళ్ల తర్వాత అయినా మృత్యుర్వై ప్రాణినా ధ్రువం. మృత్యువు జీవికి తప్పదు, మరణం తప్పదు. ఆ మరణం కొందరికి ఇవాళ అవ్వచ్చు, కొందరికి ఏడాది తర్వాత అవ్వచ్చు, కొందరికి నూరేళ్ల తర్వాత అవ్వచ్చు. మొత్తం మీద పుట్టినవాడు చావక తప్పదు. ఇది కాకుండా ఇంకేదన్నా కోరుకు అంటే వాడికి గురువుగారు చేసిన ఉపదేశం ఒకటి ఉందిగా, ఆ ఉపదేశాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. గురువుగారు టాప్ సీక్రెట్ ఒకటి చెప్పారు, శిష్యుడి గారి చెవిలో. అది ఇప్పుడు బయటపెట్టాడు. ఏమని? ప్రభు, నేను కేవలం తామర పువ్వు వల్ల మాత్రమే చావాలి, నేను తామరతో చావాలి అంత. తామరతో చస్తారులేండి, తామర వచ్చిందంటే గ్యారంటీగా ఇక చావక తప్పదు. కాబట్టి నాకు తామర వల్ల చావు రావాలి. కానీ ఆ తామర పువ్వు ఎటువంటిది అయి ఉండాలి? సరస్సుల్లో పుట్టేది అయి ఉండకూడదు, చెరువుల్లోనూ లేకపోతే బురదల్లోనూ పుట్టే తామర పువ్వు కాదట. ఎవరైనా ముని తనయంత తాను నేను పద్మముగా కావాలి అని కోరుకుంటే అతన్ని నువ్వు పద్మంగా మారిస్తే, అది కూడా నువ్వే అతన్ని పద్మంగా మారిస్తే ఆ పద్మముతో నేను చావాలి. ఎంత కష్టమండి ఇది. మీలో ఎవరైనా తపస్సు చేస్తే జూబ్లీ హిల్స్ కావాలి, ఉప్పలు కావాలి, నాగోలంతా నేనే కొనాలనుకుంటారు, కానీ తామర పువ్వుగా నన్ను మార్చు అని భగవంతుణ్ణి కోరుకునేవాడు ఎవడైనా ఉంటాడా? ఉండడు. కాబట్టి ఏ వ్యక్తి తామర పువ్వు అవ్వడు. అక్కడికి ఒకటి, ఆ తామర పువ్వుని బ్రహ్మే తామర పువ్వుగా మార్చాలట పైగా. ఇక రెండవది. మూడవది ఏంటి? ఆ తామర పువ్వుని హఠాత్తుగా అనుకోకుండా నువ్వు కింద పారేయాలి. కావాలని వేయకూడదట, కావాలని కాకుండా హఠాత్తుగా నీ చేతిలోంచి అది జారిపడాలి. ఆ జారిపడిన తామర పువ్వు నా నెత్తి మీద పడితే అప్పుడు మాత్రమే నేను చావాలి. ఇది చచ్చేసావు అంటే ఎన్ని కోరికలో చూడండి. ఎవడైనా ఒక వ్యక్తి తనను తాను పువ్వుగా మార్చమన్నారట, అప్పుడు బ్రహ్మ ఆయన్ని తామర పువ్వుగా మార్చాలట. ఆ పువ్వుని బ్రహ్మ చేత్తో పట్టుకోవాలట, తనంత తాను హఠాత్తుగా విడిచిపెట్టాలట. కావాలని కాకుండా ఏదో పొరపాటున ఏదో కళ్ళదోడు పెట్టి జారిపోయినట్టుగా ఆయన చేతిలో పువ్వు జారాలట. ఆ జారిన పువ్వు వీడి నెత్తి మీద పడితే అప్పుడు వీడు మాడు పగలాలి, అప్పుడు వాడు చావాలి. అనగానే బ్రహ్మ తెల్లబోయి, ఇన్ని తెలివితేటలు నీకుండవు, ఇదంతా మీ గురువు గారు శుక్రాచార్యులు వారి బోధ నాకు అర్థమైపోయింది, అందుకే గురువుని పట్టుకోవాలి అన్నాడే. ఆయనకి తెలియదు ఏమిటి ఈ రాక్షసుల తెలివితేటలు? సరే ఇచ్చాను ఆ వరం, ఎందుకంటే మెచ్చాను నీ తపస్సుకి, చెచ్చర వరాలు ఇచ్చాను అనగానే ఇంకా నాకు సావు లేదనుకున్నాడు వాడు. ఎందుకంటే ఇలాంటివి జరగవు కనుక. గురువుగారి దగ్గరకు వచ్చి, గురుదేవ మీరు కోరుకోమన్నట్టే బ్రహ్మని కోరుకున్నాను, బ్రహ్మ నాకు వరం ఇచ్చాడు, ఇక సావు లేదు అన్నట్ట. లేదురా బాబు, బ్రహ్మను నమ్మడానికి లేదు, ఎన్ని వరాలు ఇచ్చినా ఎక్కడో ఒక లూఫో లట్టే పెట్టుకుంటాడు ఆయన. పరమాత్ముడు అంటే అదే అన్నట్ట శుక్రుడు. జాగ్రత్తగా ఉండని హెచ్చరించాడండి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బ్రహ్మగారి చేత సృష్టింపబడిన మనకే ఇన్ని తెలివితేటలుంటే మనల్ని సృష్టించిన బ్రహ్మగారికి ఎన్ని తెలివితేటలుంటాయి? మనల్ని ఎన్ని వరాలు ఇచ్చినా తేడా వస్తే చంపడానికి ఎక్కడో ఓ చోట ఒక మెలి పెడతాడు ఆయన. అత్యంత ప్రాచీన కాలంలో ఓ మంచి మల్లుడు ఉండేవాడు, అతనితో మల్లయుద్ధం ఎవడన్నా చేశాడా పచ్చడై చచ్చిపోక తప్పదు. అతన్ని ఎవరూ జయించలేకపోయారు. క్రమంగా 50 ఏళ్ళు దాటాయి ఆయనకి. ఆయన 20 ఏట నుంచి 50 ఏళ్ళు దాటే వరకు 30 ఏళ్ల కాలంలో ఎంతోమందిని ఓడించాడు. ఏ ఒక్క వ్యక్తి అతన్ని యుద్ధంలో ఓడించలేకపోయాట. దాంతో అతడు విశ్వ విజేతగా నిలిచాడు. ఇలా ఉండగా ఒకరోజున ఒక కుర్రాడు వచ్చాడు, వాడికి 18 ఏళ్ళు ఉంటాయి. గురుదేవ మీరు నాకు తండ్రి, తల్లి, దైవం, మీ కాళ్ళు పట్టుకుంటున్నాను అని సేవ చేశాడు. ఆ మల్లుడు కూడా నాలాగా కొంచెం అమాయకుడు, ఎవడన్నా దండం పెడితే లొంగిపోతాడు. ఏం కావాలరా నీకంటే, ఇక మీకు సేవ చేయడం తప్ప నాకేం కావాలండి అని 2 రోజులు సేవ చేశాక మీ దగ్గర మల్ల విద్య నేర్చుకుంటానండి అన్నట్ట. ఆయన ఈ కాళ్ళు నొక్కడం ఈ సేవకి ఆనందపడిపోయాడు. సరేనని మల్ల విద్య నేర్పాడు. 5 సంవత్సరముల పాటు ఆ కుర్రాడు ఈయన దగ్గర విద్యలు నేర్చుకున్నాడు. గురువుగారు ఒకరోజు అన్నాడు, ఒరే ఇక నీకు నేర్పేది ఏమీ లేదు, నా సమస్త విద్యలు నీకు నేర్పాను, మల్ల యుద్ధంలో నాకున్న పట్లన్నీ నేర్పేశాను నీకు అన్నట్ట. అయితే గురువుగారు ఇక నేను నేర్చుకునేది ఏం లేదంటే, లేదురా నువ్వు 18 ఏట వచ్చావు, 23 ఏళ్ళు వచ్చావు, ఈ 5 ఏళ్లలో అద్భుతంగా నేర్చుకున్నావురా అన్నట్ట. అయితే నాకు తిరుగులేదా గురుదేవ అంటే, నీకు ఇంక తిరిగి ఎక్కడుంది, కుర్రాడివి, దృఢ శరీరం కలిగిన వాడివి, సహజంగా నీ దగ్గర కొన్ని శక్తులు ఉన్నాయి, అది కాక నా దగ్గర పట్లు నేర్చుకున్నావు, ఇప్పుడు నువ్వు తలుచుకుంటే ప్రపంచంలో ఎవరినైనా పడగొడతావు అన్నట్ట. అయితే నిన్ను కూడా పడగొట్టగలనా గురువు అన్నాడు. ఇదివరకు గురుదేవ అన్నాడు, ఇప్పుడు గురువు అన్నాడు. ఏం గురువు నిన్ను కూడా పడగొట్టగలనా అంటే అందులో సందేహం ఏముందిరే అన్నట్ట. నాకు కావలసింది అదే, రేపు నీతో మల్ల యుద్ధం చేస్తాను, నిన్ను పడగొడతానన్నట్ట. ఈయన తెల్లబోయాడు, ఒరే నాయన నీకు పుణ్యం ఉంటుంది, ఈ వయసులో నాకు అవమానం తెచ్చిపెట్టకరా, ఎందుకంటే నేను 55 ఏళ్ళు దాటినవాడిని, నువ్వు కుర్రాడివి, పైగా నువ్వు వజ్రకాయుడివి, నేను 55 ఈ మధ్యనే ఓ దిక్కుమాల పూరి తిని కొంచెం నడుం నొప్పి కూడా తెచ్చుకున్నా పైగా. అంచేది ఈ పరిస్థితుల్లో నీతో మల్ల యుద్ధం చేస్తే చాలా ఇబ్బంది అనగా, కుదరదు, అసలు నేను నీ దగ్గరకు వచ్చిందే నిన్ను సర్వనాశనం చేయడానికి. నిన్ను జయించాలంటే నీకు సేవ చేసి నీ దగ్గర విద్యను నేర్చుకుంటేనే నిన్ను పడగొట్టగలనని నాకు తెలుసు. అందుకే 5 ఏళ్ళు వినయం నటించి అన్నీ నేర్చుకున్నాను. నిన్ను పడగొట్టక తప్పదు, విశ్వ విజేత నేను అవ్వాలి అన్నట్ట. గురువుగారు ఎంతో బతిమలాడు. నాకు గురుదక్షిణది ఇదే గురుదక్షిణరా, నాతో యుద్ధం చేయకంటే వినిపించుకోలేదు. మొత్తం చుట్టుపక్కల ఊళ్ళన్నిటికీ చాటింపేసేట, రేపు 12 గంటలకి గురువుగారికి శిష్యుడికి మధ్యలో బస్తీ మేసవాలన్నట్టుగా కుస్తీ పొట్లు దొరుకుతాయి, గురువుగారికి శాస్తి దొరుకుతుంది, ఇక మళ్ళీ అలాంటి వాడు నాస్తి అన్నట్టుగా అవుతుంది అని వీడు ప్రచారం చేయగానే అందరూ వచ్చి పడిపోయారు. ఎందుకంటే గురువుగారి మీద కొందరికి కసింది లోపలికి, ఎందుకంటే ఆయనకున్న శక్తి అటువంటిది. ఆయన ఎవడో పడగొట్టలేక పైకి దండం పెడుతున్నా లోపల కుళ్ళుకునే వాళ్ళు ఉంటారండి. గురువుగారి దగ్గరికి వచ్చి జై గురుదేవ అన్న వాళ్ళంతా ఆయన భక్తులు అనుకోకూడదు. ఏమో వాడి బుద్ధి ఏముందో. సరే ఏం చేస్తాడు గురువుగారు, తప్పదు గనక యుద్ధానికి వెళ్ళాడు. అన్న ప్రకారం 12 గంటలకి బస్తీ మేసవాళ్ళన్నట్టుగా కుస్తీ పట్లు మొదలయ్యాయి. గురువుగారు 55 ఏళ్ళు దాటినవాడు, వాడు 23 ఏళ్ళవాడు. ఈయన విద్యలన్నీ నేర్చుకున్నాడు. అందులో కుర్రాడవడం వల్ల ఎత్తు కొదయేస్తున్నట్టు ఆయన. అందరూ హర్షధ్వానాలు చేస్తున్నారు, అమ్మయ్యా ఈయన ఎన్నో ఏళ్ళుగా ఎందరినో ఓడించాడు, ఈయన ఎవరూ ఓడించలేకపోతున్నారు, ఈ దెబ్బతో ఈయన పని అయిపోయింది అనుకుంటూ ఉన్న సమయంలో హఠాత్తుగా ఓ 15 గంటలు గడిచాక గురువుగారు ఆ కుర్రాన్ని కాలి దగ్గర పట్టుపెట్టి తప్పని వెనక్కి తిరిగి వెన్నుపూస నేల మీద పడిలో కొట్టాడు. దెబ్బకు వాడు వెన్నుపూస విరిగిపోయింది. లేవలేక, అమ్మ బాబోయ్ మోసం మోసం గురువా, ఈ పట్టు నాకు నేర్పలేదు, నా వెన్ను విరిగిపోయింది అన్నట్ట. ఇప్పుడు నేర్చుకోరాపో అన్నాడు ఆయన. ఇప్పుడు నేను పట్టుకుని కింద పారేశానుగా, ఇప్పుడు నేర్చుకో. ఒరే నాకు తెలిసినా నీలాంటి ఆషాఢభూతులు ఉంటారని, అందుకే ఎప్పుడు 3 పట్లు మాత్రం ఎవరికి నేర్పను, అత్యావశ్యక స్థితిలో నన్ను రక్షించుకోవడానికి ఓ 3 పట్లు అట్టే పెట్టుకున్నాను, ఈ పట్టు ఇప్పుడు నేర్చుకున్నట్టు. ఇంకే నేర్చుకుంటాడు వాడు, వెన్నుపోస విరిగిపోయింది, ఇక శాశ్వతంగా చక్రాల కూర్చులో కూర్చున్నాడు వాడు. కాబట్టి గురువులు ఏం చేస్తారంటే అన్ని విద్యలు నేర్పినా ఇలాంటి వాళ్ళు ఉంటారని తెలుసు కనుక, పడగొడతారని తెలుసు కనుక వాళ్ళని పడగొట్టడానికి కొన్ని అట్టే పెట్టుకుంటారు. అలా అట్టే పెట్టుకోకపోతే ప్రమాదం. అలాగే బ్రహ్మదేవుడు కూడా, అలాగే శివుడు కూడా, అలాగే విష్ణువు కూడా ఎన్ని వరాలు ఇచ్చినా ఈ దుర్మార్గుల్ని చంపడానికి ఏదో ఒక చక్కని అవకాశం దగ్గర అట్టే పెట్టుకుంటారు. అందువల్ల జాగ్రత్త అన్నాడు బ్రహ్మ. అన్నాడు ఎవరు? శుక్రాచార్యుడు. అయినా వాడు వినలేదు, రెచ్చిపోయాడు. ఇక నాకు చావు లేదు, ఈ ప్రపంచంలో ఎవడు పువ్వు అవ్వడు, అయినా అది బ్రహ్మ దగ్గరికి వెళ్ళదు, బ్రహ్మ హఠాత్తుగా జార విడవడు, నేను చావను అనుకుంటూ ముందు దేవతల మీదకి దండయాత్రకి వెళ్ళాడు. సుర సిద్ధ సాధ్యనర కిన్నర పన్నగ యక్షచారణాసుర విద్యాధర గంధర్వాది జాతులందరి మీద యుద్ధం ప్రకటించాడు, చితక్కొట్టి పారేశాడు, ప్రపంచాన్ని అల్లకల్లోలపరిచాడు. దెబ్బకి ప్రజలు వణికిపోయారు. ఈ క్రూరుడు ఎప్పుడు ఎవరి మీద దాడి చేస్తాడో తెలియదు, ఎప్పుడు ఎవరికి ప్రమాదం వస్తుందో తెలియదు. అందుకని అరిచేతిలో పెట్టుకున్నారట ప్రాణాలంతా కూడా. ముఖ్యంగా మునుల మీద దాడి చేశాడు, యజ్ఞగుండములు పాడు చేశాడు, యజ్ఞాలలో మలమూత్రాలు విడిచిపెట్టాడు, మొత్తం యజ్ఞంలో వేసిన ద్రవ్యం అంతా తానే స్వీకరించేవాడు. అప్పుడు దేవతలంతా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవ ఎప్పటికి మాకు దిక్కు కలుగుతుంది, మమ్మల్ని రక్షించేవారెవరు, ఎవడైనా తపస్సు చేస్తే నువ్వు లొంగిపోతావు, వెళ్ళి వాళ్ళు అడిగిన వరాలు ఇస్తావు, ఆ వరం వాళ్ళకి తెచ్చిపెడుతోంది కండ కావరం, ఆ కండ కావరంతో ఈ సురలను నాశనం చేస్తున్నారు, మమ్మల్ని రక్షించవాలగా ఆయన నవ్వి, తప్పదు మరి వాడి తపస్సుకు మెచ్చుకుని వరం ఇచ్చాను కనుక కొంతకాలం అనుభవించండి, కానీ సమయం వస్తుంది అప్పటిదాకా వేచి ఉండండి అన్నాడు. సరిగ్గా అలా అంటున్న సమయంలో పుష్కరుడు అని ఒక ముని ఉన్నాడు, ఆయన మహానుభావుడు. ఆ పుష్కరుడు అనే మునికి తపస్సు చేసి గొప్ప కీర్తి పొందాలి అని కోరిక కలిగింది. వెంటనే ఆయన బ్రహ్మ కోసం తపస్సు మొదలెట్టాడు. 12 సంవత్సరములు తపస్సు చేశాడు, కేవలం ద్వాదశాబ్దములు మాత్రమే 12 ఏళ్ళు. ఆ మహాతపస్సుకు మెచ్చుకున్నాడు బ్రహ్మ. ఆ పుష్కరుడి నాలుక మీద సరస్వతి ప్రవేశించింది. సరస్వతి నాలుక మీద ప్రవేశిస్తే ఆవిడ ఎలా చెబితే అలా వింటాం. అందుకని సరస్వతిని ఎప్పుడు ఏం చేయాలి, నాలుక మీద ఉండేలా చూసుకోవాలి. ఉండాలంటే ఏం చేయాలి, ఓం ఐం హ్రీం క్లీం సరస్వత్యై నమః. ఈ మంత్రం దేవీ భాగవతంలో 9వ స్కంధంలో వరాహావతారంలో ఉన్న విష్ణు భూదేవికి ఇచ్చిన మంత్రం, చాలా గొప్ప మంత్రం. ఈ సాక్షాత్తు వరాహస్వామి గారి దేవి భాగవతంలో ఎందులో ఉంటుంది? నవమ స్కంధం. ఇదే మంత్రం మళ్ళీ బ్రహ్మవైవర్త పురాణంలో గోలోకఖండంలో ఉంటుంది. గోలోకఖండంలో కథ, ఈ దేవీ భాగవతంలో నవమ స్కంధంలో కథ, పూర్తిగా ఒక్క శ్లోకం మార్పు లేకుండా అదేనండి. యాజ్ ఇట్ ఈజ్గా విడిపెట్టేశాడు వ్యాసుడు. కొన్ని కొన్ని అలా ఉంటాయి. మీరు చూడండి, ఎక్కడ తిక్కన గారి పద్యాలు రెండు చోట్ల అదే పద్యం రవ్వంత మార్చడం, అలాంటి పద్యాలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు దుర్వారోజ్యమ, ఆ పద్యం రెండుసార్లు కనపడుతుంది. అలాగే భారతం తిక్కన గారు రాసినటువంటి ద్రోణపర్వంలో కూడా ఒకే పద్యం రెండు మూడు చోట్ల కనపడుతుంది. ధరణీ చక్రము దిర్దిరందిరిగి అనే పద్యం ఒకటి, గురువుగారు కిందకు దూకుతున్నప్పుడు వెళ్ళేటటువంటి పద్యం ఒకటి, ఇవన్నీ ఎందుకో తెలియదు కానీ. ఇప్పుడు సరస్వతి ఈ పుష్కరుడి నాలుగు మీద చేరింది. పుష్కరుడు బ్రహ్మకి నమస్కరించి, ప్రభు ప్రపంచంలో ఎక్కడా ఎప్పుడూ ఎవరూ పొందని విచిత్రమైన కీర్తి నేను పొందాలనుకుంటున్నాను. ఆ కీర్తి ఏమిటి? నన్ను ఒక పుష్కర పుష్పంగా మార్చు. పుష్కరము అంటే తామరపు. నా పేరు పుష్కరుడు, నన్ను పుష్కర పుష్పంగా మార్చు. నా పేరు మీదుగా ఒక అడవి తయారవ్వాలి. ఆ అడవిలో మహానుభావులైన ఋషులు తపస్సులు చెయ్యాలి, యజ్ఞములు చెయ్యాలి. కౌండిన్యాత్రి మరీచి దక్ష కపిలాగస్త్యాదాక్షపాదాంగిరస్యాండిల్య క్రతు కణ్వకుత్స భృగు విశ్వామిత్ర మైత్రేయ మార్కండేయ ఆసురి వామదేవ కపి దుర్వాసోపక వ్యాఘ్రపాన్ మాండవ్యాది మహామునులు నా అరణ్యంలో తపస్సు చేసుకోవాలి. ఆ రోజుల్లో వాళ్ళంతా బాగా ప్రసిద్ధికెక్కిన వాళ్ళండి. అటువంటి ఋషులు ఈయన పేరు మీద ఏర్పడిన అడవిలో తపస్సు చేయాలని ఆయన కోరిక. వాళ్ళు ఎవరెవరు? కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, అగస్త్యుడు, కపిలుడు, అంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు. ఇటువంటి ఋషులంతా నా దగ్గర తపస్సు చేయాలి. అక్కడ నీకు ఒక గుడి ఉండాలి. ఆ గుడి దగ్గర సరస్వతి, సావిత్రి, గాయత్రి అనే మూడు శక్తులు ఉండాలి. ఆ ప్రాంతంలో ఒక అద్భుతమైనటువంటి కొలను ఉండాలి. నా పేరు ప్రతి సంవత్సరం ప్రజలు ఉచ్చరించాలి. నన్ను స్మరించి నాలో ప్రవేశించి ప్రజలు పాపాలు పోగొట్టుకోవాలి. ఈ వరం ప్రసాదించు అనగా దొరికేవరా అనుకున్నాడు ఈయన. తామరపువ్వుగా మార్చమని ఆయనే అన్నాడుగా. ఆ అండానికి గల కారణం మళ్ళీ ఎవరని చెప్పాం? సరస్వతి. ఆవిడ నాలుగు మీద చేరితేనే అలా పలుకుతాం. అలాగే నీకు కోరిన వరాలు ఇస్తున్నాను అని ఆ క్షణమే ఆ పుష్కరుడనే మునిని ఒక పుష్కర పుష్పంగా మార్చాడు. చెప్పగా పుష్కరము అన్నా పద్మము అన్నా ఇవన్నీ తామర పువ్వు యొక్క పర్యాయ పదాలు. పైగా పుష్కరము అంటే ఎర్ర తామర పువ్వు, పుండరీకం అంటే తెల్ల తామర. తామరలో రెండు ఉంటాయి, పుండరీకం అంటే తెల్ల తామరను, పుష్కరము పద్మము ఎర్ర తామర అన్నమాట. అలాంటి తామర పువ్వుగా మార్చి చేత్తో పట్టుకుని బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈయన కోరిక తీరాలి, రాక్షసుణ్ణి చంపాలి. ఈలోపు దేవతలు అన్నారు, ప్రభు ప్రస్తుతం ఈ పాపాత్ముడి నుంచి మమ్మల్ని మేము రక్షించుకోవాలంటే నువ్వే ఒక యజ్ఞం తలపెట్టకూడదా అన్నారట. నువ్వు యజ్ఞం చేస్తే అక్కడికి రాడు వాడు, మేము యజ్ఞం చేస్తే యజ్ఞం పాడు చేస్తాడు ఎవడు? ఆ వజ్రనాభుడు. అదే బ్రహ్మ, విష్ణువు, శివుడు ఇటువంటి వాళ్ళు యజ్ఞం చేస్తే ఆ యజ్ఞం జోలికి రావడానికి ఆ రాక్షసుడికి ధైర్యం ఉండదు. యజ్ఞం చేయకూడదా అంటే అలాగే చేస్తాను, కానీ యజ్ఞానికి ఒక పవిత్ర స్థలం కావాలి నాకు అన్నాడు ఆయన. మంచి స్థలం కావాలట. అనగానే సరే అలాగే ఆ స్థలం కూడా మేము వెతకమంటే మీరెందుకు? నాకు కావలసిన స్థలం నేనే వెతుక్కుంటాను అన్నాడు ఆయన. ఎక్కడ పెట్టాలో నేనే పెడతాను. హితార్థం సురమర్త్యానాం లోకానాం ప్రభవాయచ, దేవతలకి మానవులకి శుభం చేకూర్చడానికి, లోకాలని సృష్టించడానికి, బ్రహ్మాది దేవతలకు ఆనందం కలిగించడానికి, సమస్త లోకాలు ఆనందం పొందడానికి ఒక అద్భుతమైనటువంటి స్థలం నేను ఏర్పాటు చేస్తా. సరే అన్నారు వాళ్ళు. ఇప్పుడు ఆయన చేతిలో తామర పువ్వు పుచ్చుకున్నాడు. ఈ తామర పువ్వు పుచ్చుకుని, ఈ తామర పువ్వు నాకు ఒక మంచి మార్గం చూపిస్తే బాగుండు, యజ్ఞానికి కావలసిన స్థలం ఇస్తే బాగుండు, అని మనస్సులో ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకుంటూ బయలుదేరాట నేను. పాపం కొంచెం ధర్మ సూక్ష్మం ఉందని చెప్పాను ఇక్కడ ముందే. ఒకటి చేతిలో పువ్వుగా ఉన్నాయని ఋషి, ఆయన తన పేరు మీదుగా ఒక అడవి ఏర్పడాలి, తనకి కీర్తి కావాలని కోరాడు. ఇలాంటి పువ్వు వల్లే చావాలని ఎవరు కోరుకున్నారు? వజ్రనాభుడు కోరుకున్నాడు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆయన పరధ్యానంలో గడిపోయాట, తనను తాను మర్చిపోయాడు. నిజానికి బ్రహ్మగారికి బుర్ర చెదరదండోయి, మనకంటే బుర్ర చెదిరిపోతుంది. కానీ కొంతమంది పద్యం చదువుతూనే ఉంటారు, బుర్ర ఎక్కడికి వెళ్ళిపోతుంది, అందుకని గుణ్యాయి అనుకుంటూ ఉంటారు మధ్య మధ్యలో. వాడు చదువుతూనే ఉంటాడు పద్యం, మర్చిపోతాడు అనమాట. మందార మకరంద మళ్ళీ రోజు చదివే పద్యం ఇది, మాయదారి పద్యం. ఆ పద్యం మర్చిపోతారు ఏంటండి అంటే ఏమిటి, ఈ బుర్ర ఎక్కడికో వెళ్ళిపోయిందనమాట. అందుకని ఎక్కడికో వెళ్ళిపోయిందన్నదాన్ని కూడా మన వాళ్ళు ఎంత అందంగా మర్చారు. పరధ్యానము అంటే పరాత్పరుడైన పరమాత్ముని మీద ధ్యానం అంటది. నాకు ఇప్పుడు కూడా మన పెద్దల గొప్పతనం తలుచుకుంటే ఆనందం కలుగుతుంది. మన వాళ్ళు అపశబ్దం పలకకుండా మంచి శబ్దాలు పలిగారు. పూర్వం ఎక్కడైనా కంపు వచ్చిందనుకోండి వంటింట్లోంచి, అది కంపు అనేవారు కాదు, ఏమిటి లోపల నుంచి సువాసన వస్తుంది అనేవారు. అలా పలకాలి. బియ్యం అయిపోతే బియ్యం నిండుకున్నాయి అనేవారు, అంతేగాని బియ్యం లేవు అనేవారు కాదు. అలాగే ఎవరి మీద కోపం వచ్చి తిట్టాలంటే, నీ ఇల్లు బంగారం కాను, ఎంత మంచి తిట్టది, వాడి ఇల్లు బంగారం అయితే మనకి లాభమే. ఇంకా కోపం వస్తావు కావడం మా చిన్నప్పుడు, ఓరి నీ పెళ్ళాం మొగుడు అనేది. అబ్బా ఎంతకంటే గొప్ప తిట్టి ఎక్కడ తిడతారండి ఎవరైనా, ఎవడు పెళ్ళడానికి వాడు మొగుడు కాక ఎవడవుతాడు కనుక. అది కాదు, ఓరి నీ పెళ్ళాం మొగుడా, లేదా నీ కూడు కుక్కలు తినవు అంటే ఇంట్లో అంత తిండి ఎక్కువైపోయేదిట, కుక్కలకు కూడా వెకటైపోయింది, అంత తిండి ఉండేలాగా దీవించేవారు అన్నమాట. అలా మంచి తిట్లు తిట్టాలి తప్ప, నీ మొహం తగలయ్యా, నీ శ్రాద్ధం పెట్ట, ఇవేం తిట్లాడు వీళ్ళ మొహం తగలయ్యా అని నేను అలా వ్యాసుడు అన్నాడు. ఆ కబాడీ కూడా దగ్గర మా చిన్నప్పుడు నీళ్లు పట్టుకోవడానికి నల్లాలు వచ్చినప్పుడు, ఆ నల్లా నీళ్లు పట్టుకోవడానికి వచ్చిన జనాలు ఒకళ్ళొకళ్ళు తిట్టుకున్నారు, నీ జిమ్మడిపోను ఇలా, ఇంకా అంతకంటే తిట్టుకోవడం. అప్పుడు ఈ జిమ్మడిపోను అంటే ఏమిటా అని ఆలోచిస్తే, జఫ్వా అంటే నాలుక, అది జిమ్మ అవుతుంది, ప్రకృతి వికృతి, జఫ్వా జిమ్మ, యమున జమున, ఇలా మారిపోతాయి కదా. నీ జిమ్మ పడిపోను అంటే నీ నాలుక, నీ నోరు పడిపోను, నువ్వు మోగైపోను అని తిట్టనమాట. ఏం తిట్ట చూడండి, ఆఖరికి అక్కడ సిగపట్లు పట్టుకునేవాళ్ళు కూడా అలాంటి అందమైన తిట్లు తిట్టేవారనమాట. కానీ సాధ్యమైనంతవరకు ఏం చెబుతారనమాట, నీ ఇల్లు బంగారం కాను, నీ ఇంట్లో రోజు శుభకార్యాలు జరుగ్గాక, నీకు ఏడంతస్తుల బిల్డింగ్ వచ్చుగాక, ఇలా తిడితే ఎన్ని లాభాలు మనకే వస్తాయట. ఇతరులకు ఏవి కోరుకుంటే మనకు వస్తాయి. ఇవాళ మనం పొందుతున్న రోగాలన్నీ మన రోగాలు కావవి. పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ బాధతే, పూర్వజన్మలో మనం చేసిన పాపము ఇవాళ వ్యాధి రూపంలో పీడిస్తోంది. కాబట్టి నీ మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, నడుం నొప్పులు, కళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, కుళ్ళు నొప్పులు, ఇవన్నీ ఎండలో ఉన్నది, కుష్ఠరోగం, క్షయరోగం, ఇవన్నీ కూడా మనం చేసిన పాపములు ఈ రూపంలో శాపమై వచ్చి పట్టుకుంటాయి. ఈ శ్లోకం కేవలం వ్యాసుడిది కాదు, పరాశరుడు రాసిన శ్లోకం, పరాశర సంహితలో అది. పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ బాధతే తచ్చాంతిరౌషధై దానై హోమై జపై యజ్ఞైస్తథ. కాబట్టి పూర్వజన్మలో చేసిన పాపం ఈ జన్మలో రోగం రూపంలో పట్టుకుంది. ఈ రోగానికి శాంతి, ముందు మందు వేసుకో, మందులు వేసు, మందు కాదు మందులు, మళ్ళీ మందులు కానీ ఆయుష్ మధ్య బయలుదేరతారు, ఎక్కడ చూసినా బెల్ట్ షాపులే. కాబట్టి మందు కాకుండా ఔషధములు వేసుకునండి. ఆ తర్వాత ఏమన్నారు, మంత్రై, కేవలం మంత్రములు కాదు, కేవలం ఔషధములు కాదు, ఔషధాలు వేసుకోవాలి, ఔషధం పట్టివ్వాలంటే పాపం పోవాలి కనుక మంత్ర జపం చెయ్యండి. అయినా కొంతమందికి రోగం తగ్గదండి, అంటే అంత పాపం చేశారు వాళ్ళు. ఎన్ని పాపాలు నోటితో చెప్పడానికి వీల్లేని పాపాలు, పైకి అందరూ బాగానే ఉంటారు, లోపల కుళ్ళిపోతారు కొంతమంది. అలాంటి వాళ్ళని చూశాను, నాకు భగవంతుడు ఇచ్చిన ఒక శక్తి ఏంటో తెలుసా, మీతో అలా ఒక క్షణం చూసి మాట్లాడుతున్నానంటే మీ మనస్సులో ఏమున్నాయో నాకు తెలిసిపోతాయి, కానీ చెప్పం బయటకు అంతే. ఎవడి పూర్వజన్మ రహస్యాలు ఏమిటో, ఎవడి పాపాలు ఏమిటో తెలియక కాదు ఈ సీట్లో కూర్చున్నది. ఈ స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తికి కొన్ని వేల జన్మల రహస్యాలు కూడా కనిపెట్టేటటువంటి దివ్యశక్తి ఆ పరమాత్ముడు ఇచ్చాడు. కానీ చెప్పం, ఎందుకని ప్రేమగానే ఎందుకు చూస్తామంటే చెబితే ప్రమాదం కనుక. అది చాలా ప్రమాదం అండి. నేను ఒక్కోసారి అవతల వాడిని అనేవాడిని అనమాట, ఒరే నీ మనసులో ఇదే అనుకుంటున్నామంటే గురువుగారు మీరు ఎలా చెప్పారండి అంటాడు వాడు. అదే రా నాయన, అన్ని వేళలా చెప్పకూడదు, వచ్చిన వాడిని దీవించి పంపించేస్తూ ఉంటాం. ఆ మధ్యన ఒక ఆవిడ వచ్చింది, పెళ్ళి పెళ్ళి అంది. ఆవిడకి రహస్యంగా పెళ్ళి అయింది అనే విషయం మొహమ్మద్ చెప్పాను నేను. కానీ జ్యోతిషం జాతకాలు చెప్పడం నాకు మొదటి నుంచి ఇష్టం లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాడి జోలికి వెళ్ళడం లేదు కానీ అత్యావశ్యక స్థితిలో ఒక్కోసారి చెప్పవలసి వస్తుంది. అందువల్ల నాయనలారా, మహాపాపములు ఈ రోగారూపంలో పట్టుకుంటాయి కనుక వాటికి ముందేం చేయాలి? ఔషధములు వేసుకోవాలి, ఆ తర్వాత మంత్ర జపం చెయ్యాలి. అయినా తొలగదు గనక జపంతో పాటుగా హోమం చెయ్యాలి, దానైహి దానములు చెయ్యాలి, ప్రదక్షిణలు చెయ్యాలి. ఇన్ని చేస్తే ఈ పాపములన్నీ పోతాయి. తెలుసో తెలియకో ఇతరులకు కీడు తలపెట్టినా, చెయ్యరాని పాపములు చేసినా, నోటితో పక్కవాడి మీద నేరాలు చెప్పినా, లోపల కుళ్ళిపోతున్నా కుమిలిపోతున్నా, ఈ దరిద్రపు పాపాలకి ప్రాయశ్చిత్తం ఔషధము, మంత్రజపము, దానము, యజ్ఞము, ప్రదక్షిణలు. ఇదే శ్లోకం ఐదు పురాణములలో రాశాడు వ్యాసుడు. అంటే మనం ఏం చేయాలో అర్థం చేసుకోండి. అందువల్ల అప్పుడప్పుడు ఎందుకో తెలియదు కానీ మన మనస్సు పక్కకు వెళ్ళిపోతూ ఉంటుందే, దాన్ని ఏమన్నారు పరధ్యానము అన్నారు. అంటే మైండ్ డైవర్ట్ అయింది అంటల్లా, పరమాత్మ మీదకి వెళ్ళింది అన్నారు. ఈయన కూడా అలా పరధ్యానంలోకి వెళ్ళాడు. ఆ సమయంలో ఆయన చేతిలో ఉన్న పువ్వు డామ్మని కిందకి జారిపోయింది అనుకోకుండా, అలా జారిందో లేదో ఒక పెద్ద విస్ఫోటనం కలిగింది. భూమి డామ్మనే శబ్దంతో పగిలిపోయింది, మొత్తం భూమి కంపించిపోయింది, ఆకాశంలో ఉల్కలు రాలిపడ్డాయి, గ్రహాల గతులు తప్పాయి, నక్షత్రములు కూడా కదిలిపోయాయి. సంక్షోభించి అవ్వేధయున్ బ్రహ్మ కూడా సంక్షోభించాడు. ఆయన కూడా ఒక క్షణం ఆ శబ్దానికి వణికిపోయి మళ్ళీ స్పృహలోకి వచ్చాడు. ఇంతలో దేవతలు కంగారు పడ్డారు, ఏం జరిగిందో ఎవరికి ఏం తెలియదు కదా, అందుకని దేవతలంతా వచ్చి బ్రహ్మదేవ ఏమిటి శబ్దం, మేము వణికిపోయాం, మాలో కొందరు హార్ట్ పేషెంట్లు అయ్యారు అనగానే ఆయన చిరునవ్వు నవ్వి, నాయనలారా వజ్రనాభుణ్ణి చంపమని మీరు అడిగారు కదా, వాడు పాతాళానికి వెళ్ళి భూమి మీదకు వస్తున్నాడు, భూమి మీద నేను యజ్ఞం చేయబోతున్నానని, నేను యజ్ఞానికి సంకల్పించగానే ఆ యజ్ఞగుండం పాడు చేయాలని పాతాళాన్ని చీల్చుకుని ఎడారి గుండా బయటకు వస్తున్నాడు. సరిగ్గా ఆ సమయానికి నా మనస్సేమో భగవంతుని మీదకి వెళ్ళిపోయింది, విష్ణువు మీదకి. అప్పుడు నా చేతిలో ఉన్న పుష్కర పుష్పం కిందకి జారింది, జారడం జారడం వాడి మాడు మీద పడింది, ఆ మాడు కాస్త దెబ్బకి మాడిపోయింది, తేలిపోయింది, పట్మనే శబ్దంతో పగిలిపోయింది. వాడు ఏమని కోరాడు, ఎవరైనా ఒక వ్యక్తి తనంత తాను పద్మంగా మారాలి అని కోరాలి, వాడిని నువ్వు పద్మంగా మార్చాలి, ఆ పద్మాన్ని చేత్తో ధరించాలి, అనుకోకుండా ఆ పద్మం నీ చేతిలోంచి జారాలి, అది జారి నా నెత్తి మీద పడాలి, పడితే నాకు మిత్తి రావాలి, నా తల పగలాలి అని కోరాడు. అవన్నీ జరిగాయి. అవి జరగవని వాడు అనుకున్నాడు. వాడు పాతాళం నుంచి అదే సమయానికి బయటకు వచ్చాడు. పుష్కర యోగేమో నా చేతిలో తామర పువ్వుగా ఉన్నాడు, ఆయన్ని పట్టుకున్నాను, అనుకోకుండా పరమాత్మని ధ్యానించి పరధ్యానంలోకి వెళ్ళాను, చేతిలో పువ్వు జారింది, వాడి మాడు మీద పడింది, వాడు మళ్ళీ ఎవడి దగ్గర గోడు పెట్టుకోకుండా తెచ్చాడు. వాడి మీద పడగానే పెద్ద విస్ఫోటం కలిగింది, నేలంతా పగిలింది. ఆ పగిలిన చోట పాతాళ జలం పైకి తన్నింది. ఆ పాతాళ జలం ఈరోజు నుంచి పుష్కరుడి పేరు మీదుగా పుష్కర సరస్సు అయిపోగాక అన్నాడు. అదే ఇప్పుడు అజ్మీర్ దగ్గరున్న పుష్కర్, రాజస్థాన్లో ఆ ఎడారి ప్రాంతంలో మంచినీరు పుట్టని చోట భగవంతుడి పాపాత్ముడిని చంపి వాడి ద్వారా ఏనాడు ఎండిపోని ఒక పెద్ద సరోవరం ఏర్పాటు చేశాడు. చేసి ఇంకేమన్నాడు, ఈ పుష్కరుడు ఉన్న చోట ఒక అడవి ఏర్పడుతుంది, అది వాడి పేరు మీదుగా పుష్కరారణ్యం అవుతుంది. మనకి మొత్తం 12 అరణ్యాలు ప్రసిద్ధి అని చెప్పాను కదా, ధర్మారణ్యము, పుష్కరారణ్యము, కురుజాంగల అరణ్యము, దండకారణ్యము, నైమిషారణ్యము, హిమవద్ అరణ్యము, అందులో ఈ పుష్కరారణ్యం ఒకటి. ఈ 12 అడవుల మీద నేను ఒక గ్రంథం రాశాను, ఆ గ్రంథము 12 పుష్కరాల మీద రాసిన గ్రంథము రెండూ కలిపి మళ్ళీ ఇప్పుడు జగదీష్ గారు కొత్తగా ప్రింట్ చేయిస్తున్నారు. మీ అదృష్టం బాగుంటే రెండో విడత పురాణం టైంకి ఈ పుస్తకం తయారైతే మీరు అదృష్టవంతులు అవుతారు. అద్భుతమైన పుస్తకాలు అవి. అసలు పుష్కరాలు ఎలా ఏర్పడ్డాయి అది కూడా చాలా తేలికగా చందమామ భాషలో రాస్తారు కాబట్టి గురువుగారు మీకు చదవడం కూడా తేలిక కదా. అలాంటి పుస్తకం రాసామన్నమాట, అందులో ఈ చరిత్ర అంతా వస్తుంది. ఇప్పుడు ఈ పుష్కరుడేమో సరస్సు అయ్యాడు, అతని పేరు మీదుగా అక్కడ ఏర్పడుతుంది అడవి, ఆ అడవి పుష్కరారణ్యం అవుతుంది. ఈ పుష్కరారణ్యంలో భవిష్యత్తులో నాకు గుడి వస్తుంది. ఇక ఈ పుష్కరుడు ప్రతి సంవత్సరం గురువుగారు ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు 12 రోజుల పాటు కొన్ని నదుల్లో చేరతాడు. గోదావరి, గంగ, కృష్ణ, తుంగభద్ర, కావేరి, సరస్వతి, సింధు, తర్వాత ప్రాణహిత ఈ నదుల్లో ప్రవేశిస్తాడు. ఆయా నదుల్లో ఆయన ప్రవేశించగానే 12 రోజులు ఏం చేస్తారు, ఈయన పేరు మీదుగా పుష్కరములు జరుపుతారు. అప్పుడు ఏమవుతుంది, అతని పేరు ప్రసిద్ధికి ఎక్కుతుంది పుష్కరములు అనే పేరుతో. ఈ పుష్కరుడు అనే యోగి ఆ 12 రోజులు అందులో ఉండి అందులో స్నానం చేసిన వాళ్ళని తరింపజేస్తాడు. ఆది పుష్కరం మాత్రం పుష్కరంతో మొదలవుతుంది, పుష్కర సరస్సు మొదటిది. ఇంకా అక్కడి నుంచి వరుసగా గంగ, యమున, గోదావరి, సరస్వతి, నెక్స్ట్ ఇయర్ దేనికి ఇప్పుడు సరస్వతి అనగానే ఇంకా మనం అక్కడికి వెళ్ళిపోవాల్సింది బదరి, బదరి దగ్గర మానవ ప్రాంతానికి వెళ్ళాలి. ఈ విధంగా ఈ సరస్సుల్లో, ఈ నదులలో ఈయన ప్రవేశిస్తాడు. ఇప్పుడు చూడండి, బ్రహ్మగారు ఆయనకి ఇచ్చిన వరం ఎంత నిలబడిందో. అతనేమో పుష్కర అరణ్యం అయ్యాడు, అతని శరీరం సరస్సు అయ్యింది. ఆ సరస్సులో ఉన్న ఆయన ఆత్మ ప్రతి సంవత్సరం ఒక్కొక్క నదిలో ప్రవేశిస్తోంది. అప్పుడు మనం పుష్కరాల పేరుతో సంకల్పం చెప్పుకు స్నానం చేస్తున్నాం. ఈ విధంగా నిరంతరం పుష్కరం పుష్కరం అంటూనే ఉన్నాం. పుష్కర క్షేత్రం ఏర్పడింది. ఈ పుష్కరములు వంటి కళ్ళు కలిగిన విష్ణువు పుష్కరేక్షణుడు అని పిలువబడతాడు. ఈయన పుష్కర ప్రభవుడు, తామర పువ్వులోంచి పుట్టినవాడు అయ్యాడు. ఆ పుష్కరమే పద్మం గనక పద్మాకురుడు అనే పేరుతో పురాణములు కూడా చెబుతూ ప్రసిద్ధి ఎక్కువనే ఉంది. ఈ విధంగా నిరంతరం పుష్కర నామం తలుచుకుంటూనే ఉంటాం. ఎంత ముష్కరుడైనా పుష్కరాన్ని తలుచుకుంటే దుష్కరమైన కర్మలలో నుంచి బయటపడతాడు. ఆ విధంగా వాడు సుగుణాలు పొందుతాడు. అనగానే వాళ్ళు ఆనందపడ్డారు, అమ్మయ్యా నీ వల్ల ఇప్పుడు మాకు శుభవార్త తెలిసింది, వజ్రనాభుడు తెచ్చాడు, ఇప్పుడు దివ్య స్థలం కూడా ఏర్పడింది, ఇకైతే ఇక్కడ యజ్ఞం చెయ్యి అనగానే ఆయన ముందు విష్ణువు దగ్గరికి వెళ్ళాడు. స్వామి, ఒక యజ్ఞం చేద్దాం అనుకుంటున్నాం, అది పుష్కర యాగం, అది కూడా బ్రహ్మకృత యాగం, కాబట్టి బ్రహ్మయజ్ఞం కూడా. ఎప్పుడైనా మానవులకి సకాలంలో వర్షాలు కురవాలంటే ఏం జరగాలి, యజ్ఞం జరగాలి. మీరంతా భక్తి శ్రద్ధలతో అప్పుడప్పుడు యజ్ఞాలు చేస్తూ ఉంటే, ఆ యజ్ఞములు శాస్త్ర ప్రకారం చేస్తూ ఉంటే, ఆ యజ్ఞములకు మెచ్చుకుని ఇంద్రుడు ఏం చేస్తాడు, వర్షం కురిపిస్తాడు. ముఖము చేయ వజ్రిమది సంతసించును, వజ్రి సంతసింప వానగురియు, వానగురియ కసవు వసుమతి పెరుగును, కసవు మేసి ధేను గండము బ్రతుకు. యజ్ఞం చేస్తే ఇంద్రుడికి సంతోషం కలుగుతుంది, దేవతలకి ఈ యజ్ఞం వల్ల ఆహారం లభిస్తుంది. యజ్ఞగుండం ఓడిపెట్టి ఆ యజ్ఞంలో దేవతలకు ఆహుతులు ఇస్తున్నారుగా, ఇవ్వగానే వెంటనే వాళ్ళ కడుపు నిండుతుందిట. ఎలా నిండుతుందో వేదం చెబుతున్నది. ఓం ఇంద్రాయ స్వాహ, ఇంద్రాయ యదన్న మమ అని సుక్కు సురవలతో అందులో నెయ్యి, నెయ్యితో పాటు చెరుహు అనే పేరుతో ఆహారం వేయగానే ఈ ఆహారము, ఈ నెయ్యి ఆ అగ్నిలో పడి వెంటనే భస్మం అయిపోతుంది. అందులోంచి పొగ పైకి లేస్తుంది, సన్నని పొగ, కనపడి కనపడకుండా. ఎక్కువ పొగ లేవకూడదు, బాగా దట్టమైన పొగ వచ్చిందా అప్పుడు ఆ యజ్ఞం సంపూర్ణమైన యాగం కాదు. అందుకే మంట బాగా ఉన్నప్పుడే నెయ్యి వేయాలి. అప్పుడు అందులోకి వచ్చే సన్నని పొగ కళ్ళు మూసి తెరిచేలోపు క్షణాలలో ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎందుకని, నువ్వు చదివిన మంత్రంలో ఏమన్నావు, ఇంద్రాయ స్వాహ, ఇంద్రాయ యదం న మమ, ఇది ఇంద్రుని కొరకు నాది కాదు అని ఇంద్రుని కొరకు స్వాహాకారంతో వేసిన ఈ ఆహారము నెయ్యి ఆయన దగ్గరికి వెడుతుంది పొగ రూపంలో. ఇంద్రుడు వెంటనే నోరు గురుస్తాడు. అప్పుడు ఈ సన్నని పొగ చిన్న అమృతపు బిందువుగా మారిపోతుంది. ఏమవుతుంది, అమృతపు బిందువు, ఏ డ్రాప్ ఆఫ్ అమృత, అది నాలుగు మీద పడుతుంది. వెంటనే ఆయనకి సంతృప్తి కలుగుతుంది. విటమిన్లు లాంటివి అవి, విటమిన్లు వేసుకుంటే ఎక్కువ వేసుకోకర్లా, ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే వాడికి తక్షణం శక్తి వస్తుంది. అలాగే ఈ అమృత బిందు పడగానే వెంటనే ఇంద్రుడికి సంతృప్తి కలుగుతుంది. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, భూలోకంలో ఇవాళ నాగోల్లో కృష్ణాలయంలో భాగవత పారాయణ సమయంలో లక్ష్మీనారాయణ యాగం చేశారు, ఆ యాగంలో నాకు కూడా ఆహారం ఇచ్చారు, నేను సంతృప్తి పొందాను, కాబట్టి శ్రావణ భాద్రపదాల్లో మంచి వర్షం కురిపిస్తాను, అప్పుడప్పుడు అవసరమైనప్పుడు వర్షం కురిపిస్తాను, పంటలు పండిస్తాను అంటాడు. దానివల్ల పంటలు పండుతాయి, గడ్డి బాగా పెరుగుతుంది, పంటలు మనం తింటాం, గడ్డి ఫుడ్డుగా గోవులకు ఇస్తాం, ఈ కసవు వేసి ధేనువులు బతుకుతాయి, అప్పుడు ఆ ధేనువులు పాలిస్తాయి, ఆ పాలల్లో మళ్ళీ మనం ఏం చేస్తాం, కొంత కాఫీలు టీలు వీటన్నిటికీ ఎలాగ వాడేస్తాం, పొద్దున్నే లేవగానే రామనామం లేదు కదా, కాఫీ ఎక్కడ ఓహో టీ ఎక్కడ ఆ ఒక్కటి తప్ప లేవగానే రామ అనేవాడు తగ్గిపోతున్నారు. ఏదో ఇలాంటి పుణ్యాత్మలు ఇంకా లేవగానే రామా రామ అంటున్నారు. కానీ చాలామంది అల్లాడిపోయి జుట్టు పీక్కుని అహనా కాఫీ అంటా అని పాడటమే. సరే వాటికి కొంత వాడాక మళ్ళీ వాటిని పాలు కాచి తోడు పెడితే పెరుగు తయారవుతుంది. ఆ పెరుగుని చిలికితే వెన్న వస్తుంది. ఆ వెన్న తింటే నున్నగా తయారవుతారు. ఆ వెన్న కరగబెట్టగా వచ్చిన నెయ్యి కొంత మనం వాడుకుంటున్నాం. మళ్ళీ కొంత దేవతలకు ఆహారంగా ఇస్తే దేవతలు మళ్ళీ మనకి ఆహారం ఇస్తారు. ఇది దేవతలకి మానవులకి ఇచ్చి పుచ్చుకునే సంబంధం. అందువల్ల యజ్ఞములు జరగాలి. కలియుగంలో సక్రమంగా జరగడం లేదు, ఎక్కువ మంది చేయటం లేదు. కనుకే అకాల వర్షాలు లేదా అసలు వర్షాలే లేకుండా అయిపోవడం, అతివృష్టి అనావృష్టి. పంటలు చేతికొచ్చేటప్పుడు వర్షం వస్తుంది, పంటలు పాడైపోతాయి. అసలు అవసరమైనప్పుడు పంటలు పండించేటప్పుడు వర్షం రాదు, దాంతో వెండిపోతున్నాయి. వీటికి మూల కారణం మనము చేయవలసిన యజ్ఞాది కర్మములు సక్రమముగా ఆచరించకపోవడమే. అందువల్ల యజ్ఞము ఆచరిస్తే ఆ విధంగా దేవతలకి సంతోషం కలుగుతుంది. ఆ విధంగా మళ్ళీ మనకి పంటలు వస్తాయి, మనకి సుఖాలు కలుగుతాయి. అందుకని ఏం చెప్పారన్నమాట, యజ్ఞము చేసి తీరాలి. దేవతలైనా మానవులైనా భూమి మీద పుడితే యజ్ఞమును చెయ్యవలసిందే. అప్పుడు వరసగా ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు అనే అష్టదిక్పాలకులు, సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహువు, కేతు మొదలైనటువంటి నవగ్రహాలు, ఆకాశంలో ఉన్న నక్షత్రాలు, ఇది కాకుండా కిన్నరులు, కింపురుషులు, సాధ్యులు, సిద్ధులు, విద్యాధరులు, చారణులు, వీళ్ళు, త్రిమూర్తులు, జగన్మాత, ఆ జగన్మాత నుంచి పుట్టిన సప్తమాతృకులు, వీళ్ళందరూ సంతోషం పొందుతారు. సంతోషం పొందితే సృష్టి హాయిగా సాగుతుంది. అందుకని ఏమన్నాడనమాట, అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. ఇది భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన శ్లోకం. ప్రాణులన్నీ అన్నాత్, అన్నము వలన, అన్నము నుండి భవంతి పుడుతున్నాయి. అన్నం తింటేనే ప్రాణులు బతుకుతారు. అన్నం తింటేనే అన్నం రేతస్సు అవుతుంది. అది ఉంటేనే ఈ స్త్రీ పురుష సంభోగం, అది అయితేనే సృష్టి నడుస్తుంది. కాబట్టి అన్నం వల్లే, ఆహారం వల్లే ఈ మానవ జీవితం నడుస్తున్నది, ప్రాణులు బ్రతుకుతున్నారు. మరి అన్నం దేనివల్ల పుడుతోంది? పర్జన్యాత్ అన్న సంభవ. పర్జన్యాత్ మేఘముల నుండి అన్నం పుడుతున్నది. ఆ మేఘం ఎలా పుడుతోంది? యజ్ఞాత్ భవతి పర్జన్య. పర్జన్యము అంటే మేఘము, యజ్ఞాత్ యజ్ఞము నుండి భవతి పుడుతున్నది. ఇప్పుడు యజ్ఞం అంటే ఏమిటి? యజ్ఞ కర్మ సముద్భవ, కర్మ నుండి పుడుతున్నది. సత్కర్మాచరణము యజ్ఞము. చిట్టచివరికి ఏం చెప్పాడు? మంచి పని చేయడమే యజ్ఞము. కాబట్టి ఇప్పుడు మీరు అగ్నిలో వేసినా లేక మంచి నామస్మరణం చేసినా పురాణం వింటున్నా ఇవన్నీ యజ్ఞములే. మీరు రోజు చేస్తున్న అర్చన అదొక యజ్ఞం, నామస్మరణం చేస్తున్నారు నామయజ్ఞం. అలాగే అగ్నిగుండం పెట్టి అందులో వేస్తున్నది అది అగ్నేయ యజ్ఞం. ప్రదక్షిణలు చేస్తున్నారు, ఆ ప్రదక్షిణ యజ్ఞం అది. ఇలా నిరంతరం మనం చేసే సత్కర్మాచరణ ఎల్లా యజ్ఞమే. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి. యజ్ఞం అంటే కర్మ నుండి పుడుతుంది అన్నాడు కదా. కర్మ అంటే ఏమిటో చెప్పాడు. కర్మ బ్రహ్మ ఉద్భవము విద్ధి గ్రహించుము అన్నాడు ఆయన. కర్మ అనగా పరబ్రహ్మ నుండి పుడుతుంది, పరబ్రహ్మస్వరూపమని గ్రహించు. ఒరే మంచి పనే చేయరా, సత్కర్మాచరణమే అని గ్రహించు అన్నాడు. కృష్ణుడు ఎంత గొప్పవాడంటే ఆయన చెప్పచ్చుగా కొన్ని చోట్ల, కానీ అలా చెప్పడం. తమాహు పండితం బుధాహ అంటాడు. అంటే ఏమిటనమాట, పండితులు ఇలా ఆహుహు పలుకుతూ ఉంటారు. నేను చెప్పాను ఇంతే అంటం లేదు ఆయన. పండితులు ఇలా పలుకుతూ ఉంటారు, పండితులు చెబుతూ ఉంటారు, పెద్దలు ఇలా చెబుతూ ఉంటారు అంటాడండి భగవద్గీతలో. ఎన్ని చోట్ల ఆహుహు ప్రాహుహు అంటాడు చూడండి మీరు. అంటే పెద్దలు ఇలా చెప్పారు అండం ద్వారా. నాయనలారా, ధర్మము సూక్ష్మమైనది, ఎప్పుడు పిడివాదంలో ఒకే రకంగా ఉండదు. సమయ సందర్భములను బట్టి ఆ సమయంలో ఉన్న జ్ఞానుల ద్వారా ధర్మాన్ని తెలుసుకోండి. ధర్మము దేశ కాల మాన పరిస్థితులను బట్టి మారుతుంది అని చెప్పాడు తప్ప, ఓ పుస్తకంలో రాసినట్టుగా నల్లట పుస్తకంలో లాగా ఎప్పుడు అంతేకాదు దేవపాతిని అనమనలేదు. అది పిడివాదం, అది మూర్ఖత్వం. ఎందుకంటే మారుతూ ఉంటుంది కాలాన్ని బట్టి. పూర్వకాలంలో వేసవకాలం వస్తే బయట పడుకున్నాం, ఇప్పుడు పడుకోండి చూస్తాను. అందుకని పుస్తకంలో వేసవకాలంలో బయట పడుకోండి అని రాస్తే తెల్లారికి చచ్చిపోతారు. వాళ్ళంతా దోమలే కుట్టి 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 చంపేస్తాయి. అందులో అలా చేయలేరు. కిందే కూర్చుని పురాణం వినండి అని రాశాడు అనుకోండి, ఇందులో సగం మంది వెళ్ళిపోతారు. అందుకని మోకాళ్ళు నొప్పులు కదా. అందుకని పెద్ద వయస్సు వచ్చినప్పుడు నీ మోకాళ్ళు పని చేయనప్పుడు కుర్చీలో కూర్చో అని చెప్పాడు కాబట్టి వీళ్ళు కూర్చుని వింటున్నారు. ఆ పారాయణం చేసేవాళ్ళు వస్తున్నారు. కింద కూర్చుని పారాయణం చేయండి అంటే ఇందులో సగం గోల్మాల్, మళ్ళీ కనబడ్డవాడు. చూసారా ఎంత గొప్పవాడో కృష్ణుడు. కానీ కొన్ని దరిద్ర మతాలు ఉన్నాయి, ఇంక ఎప్పుడు చూసినా అదే. ఇప్పుడు అక్కడెక్కడో ఎడారిలో ఇసుక వస్తుందండి, ఆ ఇసుక వల్ల ఇబ్బంది వస్తుందని నెత్తి మీద తలపాగా పెట్టుకుని ఒళ్ళంతా కోట్లాగా వేద వేసుకున్నాడు వాడు. ఇక్కడ వేసుకుంటే చచ్చిపోతావు, అక్కడ ముసుగు అవసరం, ఇక్కడ ముసుగు వేసుకుంటే ఎండలో ఒళ్ళంతా పచ్చి పుండి అయిపోయి చెమట వచ్చి తావువా. కాబట్టి ఇది పిడివాదన. ఇలాంటి మూర్ఖత్వము లేని జ్ఞాన నిధి భగవద్గీత. అందుకే ఎల్లవేళలా అది పనికి వస్తుంది. ఎప్పుడు ఒకే రకాల ఇప్పుడు వాడు ఎవడో అక్కడ కోట్ వేసుకున్నాడు ఇంగ్లాండ్లో, వాడు అక్కడ అలా వేసుకుంటాడు, నువ్వు ఇక్కడ కోట్ వేసుకుంటే ఏమైపోతావు? అసలు ఇక్కడ ఒకటే చెమట, ఇక్కడ కూర్చుని పురాణం చెప్పలేము. అందుకని ఒక దరిద్రం కోట్ వేసుకుని అసలు వాడు చూస్తేనే ఆ నల్ల కోట్లో ఉంటాడు వాడు మొహం. అందుకని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. వేసవి కాలంలో మనం చొక్కా వేసుకుని గుళ్ళో గడితే ఏమైపోతాం? అందుకని గుళ్ళు అర్చకులకు ఏం చెప్పారనమాట, పైన చొక్కా వద్దు కండువా వేసుకో అన్నారు. ఎందుకంటే గుళ్ళో ఉంటే గుళ్ళంతా చెమట్లు పడి పాడైపోతాం కనుక. కానీ అదే బదరీలో చూడండి, అర్చకులు కోటు వేసుకుని పూజ చెయ్యాలి, చలి అక్కడ చలిలో. ఇదిగో ఒంటిమే చొక్కా వేసుకున్నావు, తప్పు తీసేయి, చొక్కా లేకుండా గుళ్ళోకి వెళ్ళాలంటే ఆ తర్వాత ఎంత చక్కా పైకి వెళ్ళిపోతాడు, రెండు రోజులు దామంటాడు. అందుకని ఆలయము హిమాలయములలో ఉన్నప్పుడు చక్కగా లాల్చి వేసుకుని కోటు వేసుకుని చాలా జాగ్రత్తగా చలి వేయకుండా టోపీ పెట్టుకుని అక్కడ చెయ్యాలి. అందుకని ఉత్తర భారత్లో లాల్చి వేసుకుంటారు, ఇక్కడ లాల్చి తీస్తారు. ఆ వాతావరణాన్ని బట్టి దొరుకుతుంది. అమెరికాలో కనుక పొరపాటున చొక్కా వేసుకోకుండా డిసెంబర్ నెలలో పూజ చేయమనండి, ఆ తర్వాత ఆయన పరిస్థితి బయటకు వస్తుంది కార్గోలో. కాబట్టి నాయనలారా, ధర్మం అనేది దేశకాలమాన పరిస్థితులను బట్టి ఉంటుంది. అందుకని ధర్మము ఇది అని చెప్పలేమని చెప్పాడు. మహాభారతం ఏం చెప్పింది? ఇది ధర్మం ఇది అధర్మం అని బ్రహ్మయును నిర్ణయింపజాలడు అన్నాడు ఆయన. ఇది ధర్మం ఇది అధర్మం అని చెప్పం, ఎందుకంటే సమయాన్ని బట్టి అది మారిపోతూ ఉంటుంది. అసత్యం ఆడకూడదు, కానీ ఆ అసత్యం ఒక్కొక్కప్పుడు సత్యం కంటే చాలా అవసరం. భూతహితంబుగా పలుకు బొంకును సత్యఫలంబునిచ్చు, తద్భూత భయానకంబగు ప్రభూతపు సత్యము బొంకునట్ల ప్రాణాతురుడైనచో పరిణయంబున యందున పలుకు బొంకు సత్యాతిశయంబయండ్రు మహితాత్మక ఇట్టివి ధర్మ సూక్ష్మముల్. 10 మందికి ఉపకారం చేసేటప్పుడు అసత్యం ఆడితే అది సత్యం కంటే గొప్ప ఫలితం ఇస్తుంది అండి. ఇప్పుడు ఎవడో దుర్మార్గుడు వచ్చాడండి, మిమ్మల్ని చంపేస్తానన్నాడు, హిందువులందరినీ చంపేస్తానని తుపాకులు వేసుకుని ఇంత గడ్డం ఊపుకుంటూ నెత్తిమీద టోపీ పెట్టుకుని కత్తులు వేసుకుని వచ్చాడు ఎవడో మిమ్మల్ని చంపడానికి. మీరంతా హడిలిపోయి ఈ గదిలో దాక్కున్నారు. వాడు నా దగ్గరికి వచ్చాడు, ఏమయ్య నువ్వు అసత్యం ఆడవు సత్యమే పలుకుతావు, ఏరి ఇప్పటిదాకా ఇక్కడ ఉన్నవాళ్ళు అని అడిగితే, నేను సత్యమే పలుకుతానండి, అబద్ధం ఆడనండి, నిజమే చెబుతానండి, వీళ్ళంతా గదిలో దాక్కున్నారండి అంటే ఏం చేస్తాడు దుర్మార్గుడు? మిమ్మల్ని అందరినీ చంపేస్తాడు. అప్పుడు అది ఏమవుతుంది? మహాపాపం అవుతుంది. అందుకని ఏమన్నాడు, భూతహితంబుగా ఎంతమంది ప్రాణులకు ఉపకారం చేయడం కోసం పలుకు బొంకును పలికేటటువంటి అసత్యం కూడా సత్యఫలంబునిచ్చు, సత్య ఫలితం ఇస్తుంది. అందుకని నేనేం చెప్పాలన్నమాట, ఆ దిక్మాలాడు ఉంటాడు ఇలా కళ్ళెట్టుకుని పిచ్చపిచ్చవాగుడు అవుతూ ఉంటాడు అక్కడ. అలాంటి వాడిని ఒరే ఈ పక్కనే ఉన్నాడురా వీళ్ళంతా అని చెప్పాలి. అక్కడ ఒక పోలీసుడు ఉంటాడు, అక్కడికి పంపాలి, వాడు వీడిని వేసేస్తాడు. ఈ విధంగా మిమ్మల్ని రక్షించడానికి మీరు ఇక్కడ లేరు పక్కకు వెళ్ళారని అసత్యం ఆడితే అది ఎంతో మంచి ఫలితం ఇస్తుందట. తద్భూత భయానకంబగు ప్రభూతపు సత్యము బొంకునట్ల ఎంతమంది ప్రాణం తీసే మీకు భయం కలిగించే సత్యం అసత్యం కంటే ప్రమాదకరమైనది. అందుకని 3వ పాదంలో ప్రాణాతురుడైనచో ప్రాణం పోతున్నప్పుడు ప్రాణభయం కలిగినప్పుడు అసత్యం ఆడవచ్చు. ఎవడో వచ్చాడు, ఎవరిక్కడ జయకుమార్ అంటే కాల్ చేస్తానన్నాడు. అప్పుడు నేనే జయకుమార్ని కాల్చేయి అంటే వాడు ఢామని తుపాకీతో కాల్చి చంపేస్తాడు. అందుకని ఏం చెప్పాలన్నమాట, జయకుమారా అదిగో అక్కడే ఉన్నాడండి ట్రాఫిక్ దగ్గర అని చెప్పాలి. వీడు అక్కడికి ఎడతాడు, ఈయన బతికి బట్ట కడతాడు. అందుకని ఇలా తన ప్రాణం మీదకు వచ్చినప్పుడు ఆ సత్యం ఆడాలి. పరిణయంబున యందున పలుకు బొంకు, పెళ్ళిళ్ళల్లో కూడా అబద్ధం ఆడచ్చట. అమ్మాయి మెట్రిక్ ఫెయిల్డ్, కానీ మెట్రిక్ ప్యాస్ అయ్యింది అని అబద్ధం ఆడి పెళ్లి చేసేయమన్నాడు. ఆ తర్వాత వాడు ఎలాగో చస్తాడు. కానీ మరీ బొత్తిగా మెట్రిక్ ఫెయిల్ అయిన వాడిని లా గోల్డ్ మెడలిస్ట్ అని పెళ్లి చేయడం అది అన్యాయం. అంత అన్యాయం చేయకండి. మెట్రిక్ ఫెయిల్ అయితే మెట్రిక్ ప్యాస్ అయ్యారంటే కొంత నయ్యం, కానీ మరీ బొత్తిగా వాడేమో మెట్రిక్ ఫెయిల్ అయిపోయిందిట అమ్మాయి. ఆ అమ్మాయి పగలు చూస్తే రాత్రి కళ్ళలోకి వస్తుంది. అది మార్కండేయ పురాణంలో రాసిన కుండల కథలాగా. అలాంటి దాన్ని ఈ అమ్మాయి లా గోల్డ్ మెడలిస్టు, నీకు ఉద్యోగం ఇస్తానంటే అవతల వాడు పెళ్ళయ్యాక ఏమైపోతాడు, వాడి యావత్ జీవితం అంతకంటే నరకమే ఉంది. కాబట్టి అంత దారుణమైన అబద్ధాలు వద్దు, కానీ చిన్న చిన్న అబద్ధాలు ఆడండి. మెడలో గొలుసు, అది దొంగ గొలుసు అంటే రోల్డ్ గోల్డ్ అయినా సరే 10 కాసులు గొలుసు అండి అని చెబితే ఈ పిచ్చాడు ఆశపడి చూసుకొని ఆయన తాళి కట్టేస్తాడు. ఆ తర్వాత అయిపోయాయి. మొత్తం చిన్న అబద్ధాలు ఆడచ్చుకండి. పెళ్ళిళ్ళలో ఏం చేస్తాం మరి? ఒక్కొక్కప్పుడు అమ్మాయి 2 ఏళ్ళు పెద్దదైనా 1980లో పుట్టింది అమ్మాయి, అబ్బాయి ఏమో 1982లో పుట్టాడు అని అప్పుడు ఏం చెప్పాలి? 84లో పుట్టిందండి అని చెప్పి అబద్ధం ఆడి పెళ్లి చేసేయచ్చుట. అందుకని పరిణయంబునయందున పల్కు బొంకు సత్యాతిశయంబయండ్రు. సత్యం కంటే ఎక్కువ ఉంటుండే. సత్యం పలకడం వల్ల వచ్చే పుణ్యం కాదు, సత్యం పలకడం వల్ల వచ్చే పుణ్యము కంటే అతిశయ పుణ్యం, ఎక్కువ పుణ్యం లభిస్తుంది. మహితాత్మక ఇట్టివి ధర్మ సూక్ష్మముల్, ఇవి ధర్మ సూక్ష్మములండి. కాబట్టి అన్ని వేళలా ఇదే ధర్మం, ఇది అధర్మం అనడానికి వీల్లేదు. పూర్వకాలంలో అరుణాచలం చుట్టూత ప్రదక్షిణ చేయడానికి ఆ రోజుల్లో హాయిగా ఉండేది నేల. ఇప్పుడు ఆటోలు, మేకులు, ఉమ్ములు, గందరగోళాలు వచ్చాయి. ఇటువంటి సమయంలో చెప్పులు లేకుండా ప్రదక్షిణ చేసిన షుగర్ పేషెంట్ చచ్చి ఊరుకుంటాడు. అవునా? వాడికి షుగరు, అక్కడ ఎవడో మేకు వేసాడు. కాలికి చెప్పు లేకుండా పెడితే కసిక్కి కాల్లో మేకు దిగుతుంది, అప్పుడు వాడి కాలు సెప్టిక్ అయి చచ్చిపోతాడు వాడు. అందుకని ఏం చెప్పారు? మహానుభావుడు వేదవ్యాసుడు మార్కండేయ పురాణాల్లో తీర్థయాత్రల్లో శరీరమునకు ఆరోగ్యం బాగా లేనప్పుడు పాదుకలతో కూడా ప్రదక్షిణ చేయొచ్చు అన్నాడు. అందుకని వాళ్ళని దేవుళ్ళు అన్నారు. అంతేగాని చచ్చిపోండి అంతే అనలేదు. నీ కాళ్ళల్లో ముళ్ళు గుచ్చుకున్నా, నీకు షుగర్ వచ్చినా, నువ్వు ఉపవాసంతో బీపీ వచ్చిన ట్యాబ్లెట్ వేసుకోకుండా అలాగే ప్రదక్షిణ చేసి అక్కడ చావు అని చెప్పాడా? చెప్పలేదు. కనుకే వేదవ్యాసుడు వ్యాసో నారాయణో హరి. మనం మహానుభావుల దగ్గర నేర్చుకోవలసింది అది. మహానుభావుడు వ్యాసుడు పద్మపురాణంలోనే ఏమన్నాడు? భాగవతం చదివేటప్పుడు నాయనలారా పూర్వకాలంలోలాగా మీరు ఉపవాసం ఉండలేరు, నోపవాసంతు కర్తవ్యం. నా ఉపవాసంతు కర్తవ్యం అంటే ఉపవాసం వద్దన్నాడు ఆయన. భోజనంతు వరం మన్యే కథాశ్రవణ కారకం, భోజనమే శ్రేష్టమని నేను అనుకుంటున్నానని వ్యాసుడు అన్నాడు. మన్యే అంటే అనుకుంటున్నాను, ఇది నా అభిప్రాయం. నీకు ఇష్టమైతే చేయలేకపోతే నీ కర్మ. ఈ కలియుగంలో భోజనం చేసి కూడా పారాయణ చెయ్యండి అన్నాడు. అలా కాకుండా పూర్వంలాగా పిడివాదంతో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మంచినీళ్ళు కూడా తాకుండా ఆచమనమే చేసి అలా కూర్చుని పారాయణం చెయ్యి నాయన అన్నారంటే భారతదేశంలో ఉన్న జనాభా 130 కోట్లు కాస్త 30 కోట్లు అయిపోతారు. ఆ 30 కోట్లు కూడా దరిద్ర జనాభా మిగులుతారు, మన వాళ్ళు ఉండరు. మనం ఉండాలి. అందువల్ల ఏం చేస్తారు? ఇక మీద శుభ్రంగా ఎంతో కొంత తినండి. మరీ బొత్తిగా ఓ బస్తా బియ్యంతో పులిహార చేసుకుని మేస్తానంటే కష్టం, కానీ లఘువుగా తినండి. ఏదో మీ ఓపికను బట్టి 25 ఇడ్లీయో 50 మైసూర్ బజ్జీయో సాంబార్లో ముంచుకుని కాస్త చట్నీ వేసుకుని తినండి. అంతే తప్ప మరీ ఎక్కువ తినకండి. ఇది వ్యాసుడు చెప్పిన మాట. భోజనంతు వరం మన్యే కథాశ్రవణ కారణం. ఇన్ని దృష్టిలో పెట్టుకుని బ్రహ్మదేవుడు శ్రీమన్నారాయణుణ్ణి యజ్ఞము చెయ్యడానికి నాకు దీక్ష ఇమ్ము అన్నాడు. త్వం హి మే పరమో దేవః, త్వం హి మే పరమో గురుః, త్వం హి మే పరమం ధామ శక్రాదీనాం సురోత్తమః. ఉత్ఫుల్లామల పద్మాక్ష శత్రుపక్షక్షయావః, యథా యజ్ఞేన మేధ్వంసో దానవైశ్చ విధీయతే. ఇది బ్రహ్మ చేసిన విష్ణు స్తుతి. దేవా, నీవే పరమాత్ముడివి, నీవే నాకు తండ్రివి, నీవే గురువువి, నీవే పరంధాముడివి, సమస్త దేవతలకి మూలకారకుడివి. వికసించిన తామర పువ్వు రేకు వంటి కళ్ళు కలిగిన దేవ, శత్రుపక్షములు నాశనమవ్వాలి, ధర్మం పెరగాలి, యజ్ఞము ఏ దానవుల చేత పాడు చెయ్యబడకూడదు, అలా జరిగే యజ్ఞం చేసే భాగ్యం ప్రసాదించు అనగా ఆయన ఏమన్నాడు? నాయన, ఈ క్షేత్రం పుష్కర క్షేత్రంలో నీకు స్థలం చూపిస్తున్నాను, ఇక్కడ యజ్ఞగుండం పెట్టు. ఈ యజ్ఞగుండం చుట్టూత 4 ఉపకుండములు పెట్టు. ప్రధాన యజ్ఞగుండమేమో చతురస్రాకారంలో ఉండాలి, అంటే 4 వైపులా కొలతలు సమానంగా ఉండాలి. చతురస్రాకారానికి వైశాల్య సూత్రం S² అనమాట, భుజము ఇంటూ భుజం అనమాట. 4x4 లేక 6x6 8x8 అలాగా ఈవెన్ నెంబర్స్తో వెళ్ళాలి అది కూడా. అంటే 1x1 3x3 ఉండకూడదు, అయితే 4x4 అంటే 16 చదరపు అడుగులు, లేదా 8x8 12x12, ఇలా చతురస్రాకారంలో ప్రధాన యజ్ఞకుండం ఉండాలి. దానికి ఈశాన్యం దిక్కులో త్రికోణాకారంలో ఒక యజ్ఞగుండం ఉండాలి. ఈ త్రికోణాకారం పార్వతీ స్వరూపం. ఆగ్నేయ దిగ్భాగంలో వృత్తాకారంలో గుండ్రంగా ఉన్న యజ్ఞగుండం ఉండాలి. నైరుతి దిక్కులో మళ్ళీ దీర్ఘ చతురస్రాకారంలో ఉండాలి. పొడవు వెడల్పు ఉండాలి తప్ప 4 సమానంగా ఉండకూడదు, పొడవు ఇంటూ వెడల్పులో ఉండాలి. ఇక వాయువ్య దిగ్భాగంలో మళ్ళీ త్రికోణాకారంలో ఉన్నటువంటి యజ్ఞగుండం పెట్టు, మధ్యలో ప్రధాన యజ్ఞగుండం పెట్టు. పెట్టి అగ్నినేమో అగ్ని కార్యంలో ఉండమను. ఇక వరుణుడు ఏం చేస్తావు, భోజనం కార్యక్రమంలో పెట్టు. ఆయన జలాధిదేవత, మంచినీళ్ళు ప్రవహించినట్టుగా పాయసాలు, మైసూరు బజ్జీలు, దధ్యోజనం, పాయసాన్నం ఇటువంటివన్నీ ప్రవాహంగా అందరికీ అందిస్తాడు. బృహస్పతి అందరికీ మంత్రశాస్త్రాలలో నాయకత్వం వహిస్తాడు. సరస్వతి, గంగ మొదలైన వాళ్ళు అందరికీ జలాన్ని ఇస్తారు. ఇంకా ధనాధ్యక్షుడు కుబేరుడు వచ్చి వస్త్రదానం, ధనదానం చేస్తాడు. వచ్చిన వాళ్ళందరికీ యజ్ఞంలో రోజు బట్టలు కట్టుకోవాలిగా, కట్టిన గుడ్డ కట్టకుండా కొత్త బట్టలు ఇస్తట్టుండో ఆయన, అది మరీ బాగుంది. రోజు ఈ పాత బట్టలు మళ్ళీ ఉతుక్కోవడం, ఆరేయడం, ఎదురుగుండా తోరణాల కింద కనబడడం, పారాయణకు బదులుగా మొత్తం ఏవైపు చూసినా గోడల నుండి అవే. ఏ ద్వారకో వెళ్ళామంటే ఏ రూమ్ ముందు చూసినా సరే పాత గుడ్డలే, ఆరవేసిన గుడ్డలు. ఆ గుడ్డల్ని తట్టుకుంటూ వెళ్ళాలి నేను. నా అంతటి వాడి కర్మ కాలిపోయి ఈ పాత గుడ్లమ్మట ముసుగేసుకుని వెళ్ళవలసి వస్తూ ఉంటుంది అనమాట. ఏ గుమ్మందు చూసినవే పైగా నా రూమ్కి ఎదురుకుండా మీరెందుకు ఆరేశారు అని వాళ్ళలో వాడు కొట్టుకోవడం ఒకళ్ళిద్దరు. మళ్ళీ పెద్ద వాడు రూములేగా, ఏదో 4 రోజులు రూమ్ అది, ఈ 4 రూములకి నా రూమ్కి ఎదురుకుండా నువ్వు తాడు ఎందుకు కట్టావు, నీ తాడు తెగ అంటుంది ఏంటంటే ఒక ఆవిడ కాబట్టి అలా కొట్టుకోకూడదు. ఈ బాధ లేకుండా కట్టి విడిచిన గుడ్డ తీసుకెళ్ళడం, యజ్ఞగుండంలో తగలెట్టేయడం దూరంగా. ఏ రోజుకు ఆ రోజు కొత్త వస్త్రాలు ఇవ్వడానికి కుబేరుణ్ణి పిలిచారు. ఇంకేముంది, యజ్ఞశాల నిర్మాణం మొదలైంది. అద్భుతమైన నిర్మాణం విశ్వకర్మ గారు చెయ్యగా స్వయంచ వరుణోరత్నం దక్షశ్చ అన్నం స్వయం దదవు. వరుణుడు ముందుగా వచ్చాడు, అన్న పాన విశేషాలన్నీ చూసుకున్నాడు. ఎన్ని రకాల అన్నాలు ఉన్నాయోట, అసలు అన్ని రకాల అన్నాలు ఉన్నాయని ఎవరికి తెలియదండో. కట్టుపొంగలి, దధ్యోదనం, పులిహేర, మడి పెసరపప్పుతో అన్నంట, వాటిల్లో కొన్ని బెల్లపన్నాలట, కొన్ని పంచదారతో అన్నాలట, కొన్ని మిరియాలన్నట, మరీచిక అన్నం అన్నాడు. మరీచిక అంటే మిరియాలు, మంచి మిరియాలు పోపెట్టి నేతితో తయారు చేశారట. అది ఎంత ముద్ద తింటే ఇంకా కడుపులో డైజెషన్ పవర్ పెరుగుతుందట, గ్యాస్ ట్రబుల్ తగ్గిపోతుందట, దిక్కుమాలిన ట్యాబ్లెట్లు వాడక్కర్లేదట. అలాంటివి ధనియాలు, ఆవాలు, జీలకర్ర మొదలైన వాడితో అన్నం, కొందరు జీలకర్ర కూడా వేసుకుంటారట అన్నంలో అండి. ఇవి కాకుండా కొన్నేమో కేవలము బెల్లము నెయ్యి మొదలైనటువంటి వాటితో వండిన గుణాన్నాలు అన్నమాట. ఇన్ని రకాల అన్నాలు, 84,000 రకాల చిత్రాన్నములను తయారు చేయించేవాడే. ఇంకా కూరలు, కొన్ని ఉల్బణాలు, కొన్ని అనుల్బణాలు, కొన్ని లవణాలు, కొన్ని ఏమో ఆపూపాలు ఇలాంటివి తయారు చేయించి పెట్టాట. బెల్లం వేసినవి, బెల్లం వేయనివి, కారం వేసినవి, కారం లేనివి, కారం బెల్లం కలిపినటువంటి దిక్కుమల ఆవకాయలు కూడా తయారు చేసేటట్టు తెలియదు కానీ అసలు కొంతమంది చూస్తే మండిపోతుంది అనమాట. బెల్లపు ఆవకాయ ఏంటంటే వీడు మొహం తగలయ్య అని వ్యాసుడు అన్నాడు. నేను అలా ఆవకాయ ఆవకాయ కింద బెల్లం బెల్లం కింద తినకుండా ఆవకాయలో కారంలో బెల్లం కలపడం ఏమిటో, అల్లం పచ్చళ్ళలో బెల్లం వేసినట్టుగా. సరే ఎవరి రుచులు వాడు అనుకోండి. ఇక సాంబారు, కూరగాయలు, అప్పడాలు, కూరగాయల్లో కూడా మళ్ళీ దొండకాయ కూర కారం పెట్టి, ముద్దకూర మళ్ళీ పులుసులో వేసి అవి వేసి కుమ్మి, దాంతో పచ్చడి, దొండకాయ పచ్చడి, దొండకాయ ఆవకాయ, వీడి మొహమాండ ఆవకాయ, బెండకాయ ఆవకాయ, ఇలా రకరకాలైనటువంటి ఆవకాయలు, ఊరగాయలు, పచ్చళ్ళు, కూరగాయలు ప్రవాహాల్లో తయారైపోయాయి. ఆ పదార్థాలు తిని ఆనందంతో పరవశించిపోయారట. తిని తృప్తి చెందని వాడు లేడు, తిన్నాక మంచం ఎక్కి పడుకున్న వాడు లేడు, అనారోగ్యం పొందిన వాడు లేడు. మళ్ళీ అదొకటి దిక్కుమందుని వాడారంటే నడుం నొప్పి వచ్చే లేదా గ్యాస్ ట్రబుల్ వస్తుంది, అవి ఏమీ లేవు అక్కడ. ఇక ఇవి కాకుండా ఎన్ని రకాల పాయసాలు, అన్నపు పాయసం అంట, పెసరపప్పు పాయసం, కందిపప్పు పాయసం, ఉలవల పాయసం అంట, మరీచి పాయసం, మిరియాలు కూడా వేసిన పాయసం అంట. మేడం అది అదో రకమైన ఘాటు. ఇన్ని రకాల పాయసాలు తయారు చేశారు. కొన్ని చోట్ల పాయసములు అయితే పలుకు పలుకుకి ఒక జీడి పలుకు, అంటే ఒక అన్నం మెతుకు ఎంత ఉంటే అన్నం మెతుకు పక్కన ఒక జీడి పలుకు అనమాట. పావు కేజీ కనుక బియ్యం ఉండే ఆ బియ్యపు పావు కేజీకి కేజీ జీడిపప్పు వేసి ఉంటారు బహుశా. అసలు అలా చేయాలి పాయసం అంటే. అసలు నీళ్లు పోయకూడదు, 4 లీటర్ల ఆవు పాలు తండి. ఈ 4 లీటర్ల ఆవు పాలు ఉడికిన తర్వాత అందులో 1/2 కేజీ బియ్యం వెయ్యాలి. ఏం చేయాలి, 1/2 కేజీ బియ్యమే వెయ్యాలి 4 లీటర్ల పాలు. ఆ పాలు బాగా కడపెళ్ళాడాక ఈ 1/2 కేజీ బియ్యంతో పాటు 2 కేజీలు జీడిపప్పు, ఆ మాత్రం బాదం పప్పు, అందులో నెయ్యి, కిస్మిస్సు, ఇవన్నీ యాలకులు వేసి తయారు చేస్తే ఆ పాయసం తింటే జీవితంలో ఆయాసం వస్తుందా, బ్రహ్మదేవుడి దగ్గరికి బెత్తిడి దగ్గరికి వెళ్ళినట్టే. అంతేగాని ఇంకు పిల్లలతో పాలు వేసి ఏదో చచ్చి చెడింత బెల్లం వేసి ఒక్క జీడిపప్పు కూడా కనపడకుండా ఏమన్నా అంటే షుగర్ పేషెంట్ కోసం ఉంట. నీకు కావాలంటే వాడు నువ్వు కొమ్మక్కై వండుకోండి, మధ్యలో నేనేమయ్యాను, అసలు తీపి ఉండదు అందులోను. ఏమన్నా అంటే వెర్రి తీపి లేదండం, శుభ్రంగా బెల్లం వేసి చెయ్యాలి. ఇలాంటి రకరకాలైన పదార్థములన్నీ సమర్థుడు గనక వరుణుడు ఇచ్చాట. అందుకే ఇక్కడ దక్ష అంటే సమర్థుడు, అన్నములు పెట్టడంలో సామర్థ్యం కలిగిన వాడు. ఆయన అనేక ఆహార పదార్థాలు ఇచ్చాడు. ఇంకా ఆశ్చర్యం, పాయసం ఒక నూతిలా తయారయ్యిందట. అంటే ఆయన తయారు చేసింది నూతిలోంచి నీళ్లు తోడుతూ ఉంటే నీళ్లు వస్తాయే, అలా బకెట్ వేసి పాయసం ఎవడకావాల్సింది వాడు తోడుకోవడమే, బోరెట్లు అగేయడమే పైకి. ఆయన విధంగా పాయసపు బావి తయారు చేశాడు. వాయుదేవుడు వచ్చాడు, ఆయన ఏం చేశాడు, పిండి వంటలు పెట్టాట. అనగా ఇది అప్పాలు, అపూపములు అంటే అప్పాలు అనమాట, అప్పాలు, గారెలు, మినపసున్నుండలు, అరిసెలు, ఇవేవో రకరకాలు ఉంటాయి అమ్మమ్మ, జంతికలు గొంతికి దాకా తినొచ్చు అనమాట, కారపూస, ఇటువంటివన్నీ తయారు చేశారు. ఎక్కడ డాల్డా వాడలేదండో, డాల్డా వాడితే బ్రహ్మదేవుడు గొంతుకు పోతే వాళ్ళు ఇబ్బంది కదా మధ్యలో మంత్రం చెబుతున్నప్పుడు, అందుకని పూర్తిగా నేతితో తయారు చేశారు. ఇప్పుడు సూర్యుడు రస పదార్థాలు ఇచ్చాడు, అంటే ద్రవ పదార్థాలు, బత్తాకాయ రసం. ఈ మధ్యన తెలియక బత్తాకాయలను వాడుతున్నారు, కానీ బత్తాకాయలు చాలా మంచిది, అసలు జ్వరం వస్తే బత్తాయి రసమే వాడేవారు పూర్వం. కాబట్టి పిచ్చి బత్తాయిలు ఇలాంటి తిట్లు తిడుతున్నారు, అలా తిడితే మిమ్మల్ని పొగిడారని అర్థం చేసుకోండి. బత్తాకాయ దొరికితే చాలా లాభం. కానీ ఇప్పుడు ఈ మధ్యన ఎవడో ఇచ్చాడు బత్తాకాయ నిన్న, ఆ బత్తాకాయ రసం నోట్లో పోసుకుంటే నోరంతా చేదు, నోట్లోని మాట రావట్లా. ఇదేం బత్తాకాయ తెలియదు, అన్ని ఎరువులు, పూర్వంలాగా పసుపచ్చ రంగు లేవు, ఆకుపచ్చ రంగు బత్తాకాయ అలాంటివి తయారు చేస్తున్నారు. కానీ మంచి అద్భుతమైన బత్తాయి రసం తాగుతూ ఉంటే శరీరానికి నీరసం పోతుంది, అటువంటి రసాలు ఇచ్చారట. ద్రాక్ష రసాలు, నిమ్మరసాలు, జంబూఫల రసాలు అంటే నేరేడు పళ్ళ రసాలు, మామిడి పళ్ళ రసాలు, ఇవన్నీ సూర్యభగవానుడు ఇచ్చాడు. సోముడు కేవలం అన్నం మాత్రం వండేట, ఎక్కడ పలుకు లేకుండా అన్నం వండాడు. ఆ అన్నం వండేటప్పుడు మళ్ళీ చివిడిపోకుండా జాగ్రత్త పడ్డాడు. బృహస్పతి ఏమో తెలివితేటలు ఇచ్చి మంత్రాలు నేర్పాడు. గంగాదేవి, నర్మదా నది వచ్చాయట, అవేం చేశాయట, వరసగా బట్టలు ఇవ్వడం మొదలు పెట్టాయట. వస్త్రాణి వివిధానిచ రకరకాల బట్టలు కుబేరుడు పట్టుకొచ్చి ఇవ్వడం, వీళ్ళు అందరికీ పంచిపెట్టడం. కుబేరుడు పట్టుకొచ్చి అక్కడ నేసినటువంటి బట్టలు పెడితే ఏమండి, మీకు చీర కావాలా, మీకు ప్యాంట్ కావాలా, షర్టు కావాలా, మళ్ళీ టీషర్టా, కాఫీ షర్టా, లేకపోతే చొక్కాయా, ఇలాంటివన్నీ అడిగి ఎవరికి ఏం కావాలంటే ఆ బట్టలు ఇచ్చారట. కొంతమంది కొన్ని రంగులు అంటే ఇష్టం, కొందరికి నలుపు అంటే ఇష్టం, కొందరికి తెలుపు ఇష్టం, కొందరికి అంచు అంటే ఇష్టం, అలా వారికి కావలసిన వస్త్రములు వాళ్ళు ఇచ్చారు. ఇంకా కుబేరుడు చేతి ఖర్చులకు ఏమైనా డబ్బులు కావాలా అని బట్ట, బ్యాంకులో వేయటం ఇష్టం ఉండదు కొంతమందికి, ఎందుకంటే ట్యాక్సులు ఎక్కువ కట్టాలి కనుక, అందుకని వద్దండి మాకు అకౌంట్ పే వేయవద్దండి, క్యాష్ కావాలన్న వాళ్ళకి ధనాధ్యక్షుడు కుబేరుడు ధనదానం, ధనం ఇవ్వడం మొదలెట్టాడు. డబ్బు కావాలనుకున్న వాళ్ళకి డబ్బులు, కొంతమంది అన్నారు చేతిలో డబ్బులు అంటే ఖర్చు అయిపోతాయండి, అకౌంట్లో వేసేయండి అన్నారట. అందుకని వాళ్ళ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వేశారు. మరికొన్ని ఏం చేసేట, వరసగా వచ్చి స్నానానికి కావలసినవి పెట్టాయి, అంటే పళ్ళు తోముకోవడానికి కావలసినటువంటి పుల్లలు, ముఖం కడుక్కోవడానికి మంచి చక్కని నీళ్లు, స్నానం చేయడానికి కావలసిన మూలికా జలాలు, సుగంధ ద్రవ్యాలు అండి, అదే ఆశ్చర్యం నాకు. ఆ నీళ్లతో తొట్లలో నీళ్లు పోసి ఆ నీళ్లలో మూలికలు కలిపితే ఆ నీళ్లతో స్నానం చేస్తే 3 రోజులు స్నానం చేయకపోయినా శరీరం నుంచి చెమట కప్పు రాదు. కొంతమంది స్నానం చేస్తారు, మళ్ళీ రాగానే చేయొత్తు కానీ సువాసనే. ఏమన్నా అంటే పైకి కిందకి 2 సార్లు మెట్లెక్కారు కదా గురువు గారు అంటాడు, 3 సార్లు స్నానం చేసినా వాయిదారి కంపే. అలా కాకుండా మూలికలతో కూడిన నీరు పెడితే ఆ నీళ్లతో స్నానం చేస్తే శరీరం పరమ సువాసన భరితం అయిపోవడం మొదలెట్టింది. మరికొంతమంది ఏం చేశారు, శుశ్రూష చేయడం మొదలెట్టారు. అనగా వచ్చిన వాళ్ళకి, ఏమండి కుర్చీలో కాళ్ళు పెట్టుకు పారాయణ చేస్తున్నారు, కాళ్ళు ఏమైనా వాచాయా అని అడిగి వాచాయనగానే నొక్కడం మొదలెట్టారు. నొక్కితే కాళ్ళ నొప్పులు తగ్గిపోతున్నాయట. ఇవన్నీ చెబితే రేపటి నుంచి పారాయణ పూర్లు మళ్ళీ ఎవరిని కావాలని కోరితే వాళ్ళు ఏదో ఇబ్బంది. కొందరికి కాళ్ళు నొక్కేవాళ్ళు, కొందరికి ఒళ్ళు నొక్కేవాళ్ళు, నడుము నొప్పిడితే నొక్కేవాళ్ళు, ఈ వీళ్ళు కొందరు బట్టలు ఉతికిపెట్టేవాళ్ళు, కొందరు కమండలాలు తెచ్చిపెట్టేవాళ్ళు, కొందరు కొంతమందికి నీళ్లు మంచినీళ్ళు తెచ్చుకోవడానికి బద్ధకం కదా, ఏమండి ఇక్కడ డబ్బా పెట్టరే నీళ్ళు అయిపోయాయి అని డిమాండ్ చేస్తూ ఉంటారు. అందుకని గంగానది ఏమందంటే, మీరేం డిమాండ్ చేయొద్దు, నేను ఎప్పుడు నీళ్లు ఇక్కడ సమృద్ధిగా పెడతాననేది, ఎన్ని నీళ్లు తగిన వస్తాయి. అందుకని గంగానదిని కూడా ఇంటికి పిలిస్తే ఎన్నో లాభాలు. అవేవో ఇప్పుడు వస్తున్నాయిగా, డబ్బాలు బోర్లు ఇస్తారు, కింద ఏదో ఉంటుంది, ట్యాప్ తిప్పుకుంటే మంచినీళ్ళు వస్తాయే, ఆ మంచినీళ్ళు అయిపోతే కొందరు చాలా కోపం వచ్చేస్తుండీ, అందుకని వచ్చి ఏమండి మమ్మల్ని అక్కడెక్కడ దూరంగా పారేశారు, అక్కడేమో నీళ్లు లేవు అని డబ్బా ఇస్తారే. వాళ్ళందరూ ఒక్కసారి గంగానదిని తలుచుకుంటే అప్పుడు ఆ గంగ అందులో ప్రవహిస్తే ఈ నీళ్ళు అయిపోవడం ఉండదు. ఇది కాక కాలకృత్యాలకి కావలసిన శౌచాలయాలు ఏర్పాటు చేశారు కొంతమంది. ఇంకా చెప్పాడండి బాబు అసలు ఆశ్చర్యం, సప్తద్వీపాల్లో ఉన్నటువంటి చెట్లు తీగలు గడ్డి కూరలు పళ్ళు ఇవన్నీ పట్టుకొచ్చేసారు మొత్తం. అసలు వేసవకాలంలో తప్ప కనబడిన మామిడి పళ్ళు కనబడుతున్నాయి, సీతాఫలాలు కనబడుతున్నాయి. మరికొంతమంది ఉంటారు వచ్చి రావడంతో జామకాయలు 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 మా ఇద్దరు జామకాయలు కూడా పెట్టారు అక్కడ, నేరేడు పళ్ళు ఇలా రకరకాలైనటువంటి పళ్ళు పెట్టారు. ఫలాలు తిని సంతృప్తి పొందేవాడు కొంతమంది ఉన్నారట. అందుకని ఎన్ని రకాల పళ్ళు ఉన్నాయో శాఖానిచ ఫలానిచ ఇటు కూరలు పళ్ళు కూడా సమృద్ధిగా వచ్చాయి. ఇక కాలక్షేపం ఎవరి కాలక్షేపం వాళ్ళది. పౌరాణికులు పురాణం చెబుతూ ఉంటే పురాణమే వినేవాళ్ళు అక్కడికి వెళ్ళి పురాణాలు వింటున్నారు, కాదు వేదం చదువుకున్న వాళ్ళు వేదాల్లో చర్చ చేస్తున్నారట. వేద భాష్యాణి సూత్రాణి బ్రహ్మణ నిర్మితం చెయ్యత్తు. కొంతమంది వేద సూత్రాలు చెప్పడం మొదలెట్టారు. ఋగ్వేదం వాళ్ళంతా ఓ తోట చేరారు, ఘనపాఠీలంతా మా శాఖ అంటూ ఋగ్వేద శాఖ యజుర్వేద శాఖ అందులో మళ్ళీ తైత్తిరీయాలు శుక్ల యజుర్వేదం కృష్ణ యజుర్వేదం అధర్వణ వేదం సామవేదం ఎవరి వాళ్ళు వాళ్ళు అక్కడికి వెళ్ళి చర్చించుకోవడం మొదలెట్టారు. కొంతమంది ఏమో అద్వైత సిద్ధాంతం మొదలెట్టారు, బ్రహ్మము సత్తా చిత్త అంటే సత్తు కాదు చిత్తు నీవి నెత్తి అని ఒకళ్ళు, కాదు సత్తని కొందరు చిత్తని కొందరు ఘంటానాదాలు కొందరు చూపించడం మొదలెట్టారు. మరి కొంతమంది ధర్మశాస్త్రాన్ని ధర్మశాస్త్రాలు ఏకరువు పెట్టారు, ఇది ధర్మమా కాదా, పురాణం వింటున్నప్పుడు అలా గడ్డం కింద చేయి పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదు. ఆయనకి ఏదో ఎంతసేపు కూర్చుంటాడు మామూలు ఇలా కూర్చోలేడు కదా, అప్పుడప్పుడు గడ్డం కింద చేయి పెట్టుకుంటే అది కూడా తప్పు అంటారు కొంతమంది. కాదునైనా వీలును బట్టి గడ్డం కింద అయినా చేయి పెట్టుకోవచ్చు, కొన్ని చోట్ల తప్ప ఇంకెక్కడైనా చేయి పెట్టుకోవచ్చు అని ధర్మశాస్త్రాలు కొందరు వివరిస్తున్నారు. మరి కొంతమంది ఏమో మధ్యలో ఒకవేళ ఆవులింతలు వస్తే ఏం చేయాలని అడిగారట. మధ్యలో పురాణం మధ్యలోనో యజ్ఞ మధ్యలోనో ఆవులించకూడదని కదా శాస్త్రం, అలా ఆవులింతలు వచ్చినప్పుడు అని చిటికి వేసుకుంటే చాలు అని పక్కవాడు ధర్మ సందేహం తీర్చేట. ఈ విధంగా ధర్మశాస్త్రాలు కొందరు విగ్రహములను ఎలా ప్రతిష్ఠించాలని కొంతమంది విగ్రహం యొక్క కొలతలు వాటిని పూర్తించే విధానం అందుకని సవిగ్రహాన్ని అమూర్తమూర్తమత్యంతం అన్నమాట. ఆకారం ఉన్నప్పుడు గుడి ఎలా ఉండాలి, లేనప్పుడు ఎలా ఉండాలి. అసలు ఇవన్నీ చదువుతూ ఉంటే యజ్ఞం ఎలా చేయాలో ఇప్పుడు అర్థమైందా మీకు, ఇది యజ్ఞం బ్రహ్మగారు చేస్తున్నప్పుడు. ఇవాళ మనం గంటలో కూర్చుంటే అయిపోయాయి, ఇవి లఘు యాగాలు. ఇప్పుడు కలియుగములో పూర్వము వలె అంత కష్టపడి చెయ్యలేం కనుకే కలియుగంలో ఏం చేశారు, లఘు యాగములు ఏర్పాటు చేశారు. చాతుర్మాస్యం అంటే 4 నెలలు కదా, ఇప్పుడు 4 నెలలు ఏమైంది, 2 నెలలు చేశారు పీఠాధిపతులు. ఎందుకంటే మనకు ఆయువు తక్కువ కనుక ఎక్కువ కాలం ఉండలేం కనుక. అలాగే కలియుగంలో పూర్వంలాగా నెల వేసి రోజులు సంవత్సరం రోజులు లేక పొద్దున సాయంకాలం దాకా ఉపవాసాలతో యజ్ఞం చేయలేం కనుక లఘు యాగాలు నిత్యాగ్నిహోత్రములు అనేది వ్యాసుడు అందించాడు. అవి కూడా చాలా గొప్పవే, అవి కూడా యాగ ఫలితాలే ఇస్తాయి. 1-2 నిమిషములు ఒక్క మంత్రముతో ఒక్కసారి ఆహుతిచ్చినప్పటికీ అది కూడా యజ్ఞ ఫలితం ఇస్తుంది, ఎప్పుడు గాయత్రి మంత్రానుష్ఠానం ఉంటే. ఈ విధముగా యాగ ప్రారంభం అయ్యింది. ఆ క్షేత్రం ఈనాడు రాజస్థాన్లో పుష్కరమని పిలువబడుతోంది. అప్పుడు బ్రహ్మగారు ఏమన్నాడు, ప్రాతకాలంలో నా భార్య సావిత్రి అనే శక్తితో ఉంటుంది, మధ్యాహ్నం పూట సరస్వతి రూపంలో ఉంటుంది, సాయంత్రం అదృశ్య రూపంలో ఉండేది ఆ రోజుల్లో. తర్వాత రోజుల్లో సాయంత్రం పూట గాయత్రి అయింది. అందుకే ఉదయం పూట సావిత్రిని తర్పయామి, కొంతమంది ఉదయం పూట గాయత్రీం సాయంత్రం సావిత్రీం అన్నారు. దానికి గల కారణం ఏంటంటే తర్వాత కథలో వస్తుంది, గాయత్రి సరస్వతి సావిత్రి లేదా సావిత్రి సరస్వతి గాయత్రి మూడు సంధ్యావందనాలు చేసేవాడు తర్పణాలు ఇస్తారే, గాయత్రీని తర్పయామి, బ్రాహ్మీని తర్పయామి, వైష్ణవీని తర్పయామి, నిమృజీని తర్పయామి అంటూ వరుసగా ఇచ్చే తర్పణాల్లో ఒక పూట గాయత్రి. ఇప్పటికీ కొంతమంది కొన్ని శాఖల యొక్క నియమం ప్రకారం ప్రాతకాలంలో గాయత్రికి, మధ్యాహ్నం సరస్వతికి, సాయంత్రం సావిత్రికి ఇస్తారు. అలా కాకుండా మహానుభావులైన కొంతమంది ఉదయం సావిత్రికి, మధ్యాహ్నం సరస్వతికి, సాయంత్రం గాయత్రికి ఇస్తారు. కానీ ప్రాచీన కాలంలో సావిత్రి సరస్వతి తప్ప గాయత్రి ఇంకా అప్పటికి పట్ల ఈ యజ్ఞం నాటికి, అందులో ఈ రెండు దేవతలనే తర్పణాలకు ఉపయోగించుకునేవారు. బ్రహ్మగారి పాత్ర ఒకే ఆవిడ, ఆవిడే సరస్వతి, ఆవిడే సావిత్రి రూపంలో ఉంటుంది. అందువల్ల ముందు సావిత్రిని పిలిచాడు. ఆయన ఏమన్నాడు, ఇప్పుడు ఈమె నా పత్ని, సావిత్రి అని పిలువబడుతుంది, ఈవిడిని పక్కన పెట్టుకుని ఈ బ్రహ్మయాగం చేస్తాను, భార్య లేకుండా ఈ యజ్ఞం చేయకూడదు అని పలికి ఆవిడిని పక్కన పెట్టుకుని దీక్షా కంకణం ధరించి యజ్ఞమును ఆరంభించడానికి సంసిద్ధుడయ్యాడు. అద్భుతమైన కథ, గాయత్రి మాత పుట్టినటువంటి దివ్య కథ. ఈ కథ మిగతా భాగం రేపు చెబుతాను. ఒక క్షణకాలం భజన చేశాక, సత్యదేవుని సుందర రూపుని నిత్యము సేవించండి, సత్యదేవుని నరులు తరించే సులభోపాయము నారాయణ వ్రతమంది, నరులు తరించే సులభోపాయము నారాయణ వ్రతమంది, సత్యనారాయణ సత్యనారాయణ, సత్యదేవుని సుందర రూపుని నిత్యము సేవించండి, సత్యదేవుని నరులు తరించే సులభోపాయము నారాయణ వ్రతమంది, నారాయణ వ్రతమంది, సత్యనారాయణ. శోకాల వాపేడి పాపాల మాపేడి, శోకాల వాపేడి లోకాన భోగాలు వసగేది ఏది, నారాయణ వ్రతమే సత్యనారాయణ వ్రతమే, ఏ శాంతి సుఖాల తేలించునేది, ఆనందదాయి వేరేది, సత్యదేవుని సుందర రూపుని నిత్యము సేవించండి, నరులు తరించే సులభోపాయం నారాయణ వ్రతమంది, సత్యనారాయణ వ్రతమంది. సంసార వారాసి దాటించునావా, సంసార వారాసి దాటించునావా, శ్రీనాథు పాదాల చూపించు త్రోవా, నారాయణ వ్రతమే సత్యనారాయణ, నారాయణ వ్రతమే సత్యనారాయణ వ్రతమే, సంసార వారాసి దాటించునావా, శ్రీనాథు పాదాల చూపించు త్రోవా, నారాయణ వ్రతమే రాజుకైనా నిరుపేదకైనా తది ఎంతు భాగ్యమిదేనండి. సత్యదేవుని సుందర రూపుని నిత్యము సేవించండి. నదులు తరించే సులభోపాయము నారాయణ వ్రతమండి. సత్యనారాయణ వ్రతమండి. హరినారాయణ గోవింద భక్తపరాయణ గోవింద. హరినారాయణ భక్తపరాయణ గోవింద. పావన నామ గోవింద పాప విరామ గోవింద. పావన నామ గోవింద పాప విరామ గోవింద. నారాయణ హరి గోవింద హరినారాయణ గోవింద. గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద.